ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய, ஓம் நமோ பகவதே தேவராஜய, ஓம் நமோ பகவதே வரதராஜய, ஓம் நமோ வெங்கடேஷாய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமகிருஷ்ணாய. அருணாச்சலம் 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 பஞ்சாட்சம் அருணாச்சலம் அருணாச்சலம். చాలా సుందర పనులు ఈ దీపం అనేది ఈరోజు ఇంటికి ఇక్కడ దీక్ష చేస్తున్నారు, ప్రజలు చేస్తున్నారు అనే విషయం చాలా చెప్తున్నాం. మనకి ఈశ్వరు పట్ల ఎంత భక్తి, అవసరమో గురువు పట్ల కూడా అంతే భక్తి. వైష్ణవ సాంప్రదాయంలో వేదాంత దీక్షితులని ఒకరు ఉండేవారు, పూర్వపాచార్యులు. వైష్ణవ సాంప్రదాయం గురువు కంటే కూడా ఈశ్వర అధికడిని నేను ఎలా చెప్పగలను అన్నారు వేదాంత దీక్షితులు. అన్నారు గురువు కంటే కూడా ఈశ్వరుడు అధికడని నేను ఎలా చెప్పగలను అని వేదాంత దీక్షకులు అంటే విష్ణు సాంప్రదాయంలో ముఖ్యమైన ఆచార్యుడు. విష్ణు భక్తుల్ని ఈ తమిళనాడు ప్రాంతంలో విష్ణు భక్తుల్ని నాలువార్లు అంటారు, శివభక్తుల్ని నాయనార్లు అంటారు. ఈశ్వరు అంటే ఆనందం, గురువు అంటే ఆనందం, అంటే ఈశ్వరుడు అంటే అక్కడ సరే సృష్టి స్థితి లయముడి కార్యక్రమం అంతా ఆయన చూస్తాడు. ఈశ్వరుడు అంటే కేవలం అడ్మినిస్ట్రేటరే కాదు, ఆనందము శాంతి సుఖము అంటే అది ఒక వ్యక్తిగతమైన కాదు, అంతలో వ్యాపించినటువంటి ఆనందం అంతటా ఉన్నది శాంతి, అంతటా ఉన్న సుఖం. అంటే ఈశ్వర సాక్షాత్కారం అయ్యే వరకు మనకు ఆనందం కూడా స్థిరపడదు, శాంతి కూడా స్థిరపడదు. మనం ధనం సంపాదించినా, గౌరవం సంపాదించినా, ప్రతిష్ట సంపాదించినా, అధికారం సంపాదించినా, ఎన్ని సంపాదించినా మన రెండు శాంతి స్థిరపడే వరకు మనకి పునర్జన్మ రాదు, జన్మలు వచ్చేస్తూ ఉంటాయి. మన శాంతి కోసం దేహం మీద లోకం మీద ఆధారపడినంత కాలం ఎవరికి కూడా జన్మ రాదు, ఎంత డబ్బు సంపాదించినా లేకపోతే ఎంత అధికారం సంపాదించినా ఆ జన్మ పరంపరలో ఆ ప్రవాహంలో అలా కొట్టుకుపోతుంది. అంతర్యామగా ఈశ్వరుడు మనందరికీ అంతర్యామగా ఉన్నాడు, మన స్వరూపంగా ఉన్నాడు. ఎవరి వల్ల మనం లోకాన్ని చూస్తున్నాము, ఎవరి సహాయంతో విషయాలు తెలుసుకుంటున్నాము, వారు ఈశ్వరుడు, వారి సత్యం, వారి శాంతి, వారి నీళ్ళని మనం అనుకుంటున్నాం. ఎవరి సహాయం వల్ల మన మనస్సు లోకాన్ని చూస్తుందో వారి నీళ్ళని మనం అనుకుంటున్నాం. దానికి కారణం సాంగత్య దోషం, సహవాస దోషం. అంచేత మనకి ఈశ్వరుడు పట్ల ప్రేమగా ఉంటే, భక్తిగా ఉంటే మన సహవాస దోషాలు పోతాయి, బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి. ఇది మనకి ఇల్లు కట్టుకోవాలంటే పునాది బాగుంటుంది. పునాది ధ్యానం కానీ పునాది లేని జపం కానీ పునాది లేని అంచేత నిలబడుతున్న గాలి వస్తే పడుతుంది. యోగాభ్యాసాలు, జపాలు, ధ్యానాలు అన్నిటికీ పునాదిగా భక్తి ఉండాలి. నిధిధ్యాస, నిధిధ్యాస అంటే ఆత్మవిచారం. దేనికైనా ఈ భక్తి అనేది సపోర్ట్గా ధ్యానం బాగా సాగాలన్నా జపం బాగా సాగాలన్నా మన బుద్ధిలో ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు ఆ ద్వాపలు అజ్ఞానం బయటకు వచ్చేటానికైనా భక్తి పునాదిగా ఉండాలి. మరి భక్తి లేకుండా ఏదైనా జపం చేసినా ధ్యానం చేసినా ఫలితాన్ని ఇవ్వదు. తాత్కాలిక ఫలితాన్ని ఇవ్వదు, సపోర్ట్గా భక్తి ఉండాలి. అయితే ఆ భక్తి సముపార్జనకే మనం గురువుని ఆశ్రయించటం, ఈశ్వరుని ఆశ్రయించటం. అదే మొన్న ఎక్కడికి జోలపాలెం వెళితే దదిశ్వరమ్మ గారికి 109 సంవత్సరాలు. ఆవిడ భగవాన్ ఎప్పుడు 41, 42 చూశారు. ఈవిడికి ఏదో అడగాలని, భగవాన్ని ఏదో అడగాలని నాకు జ్ఞానం కావాలని అడిగారంటే ఏదో ఒకటి అడగాలి. ఏదోటి అడగాలంటే జ్ఞానం కావాలని అడిగారంటే నీకు జ్ఞానం ఎలా వస్తున్నామా, లోపల నా అజ్ఞానాన్ని బయటికి తోడేస్తే జ్ఞానం వస్తుంది కానీ అయితే రాదని చెప్పారు. చోరాలి బయటికి చోరం. నీకు జ్ఞానం ఎలా వస్తుందమ్మా, లోపల ఉన్న అజ్ఞానాన్ని బయటికి తోలేస్తే జ్ఞానం వస్తుంది. లోపల అజ్ఞానాన్ని పెట్టుకుని దాన్ని విసర్జించకుండా, దాన్ని విడిచిపెట్టకుండా, దాన్ని గట్టిగా పట్టుకుని, అజ్ఞానాన్ని గట్టిగా పట్టుకుని, దాన్ని విడిచిపెట్టే శక్తి లేక దాన్ని గట్టిగా పట్టుకుని నాకు జ్ఞానం రావాలంటే, జ్ఞానం రావాలంటే ఎక్కడ వస్తుంది, దాన్ని వదిలేస్తే వస్తుంది. దేని వదిలేస్తేనే, అజ్ఞానం వదిలేస్తే ఉన్నది జ్ఞానం. అజ్ఞానం వదిలేస్తే జ్ఞానం ఎక్కడ ఉంది, అది సగమే. మనం కల్పించుకుని గొడవలు వదిలేస్తే సరిపోదు. అంచేత అజ్ఞానం వదిలించుకుని అజ్ఞానాన్ని విడిచిపెట్టేస్తే జ్ఞానం వస్తుంది. అజ్ఞానాన్ని బయటికి తోరాలి, తోరగలగాలి, లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, అది పోతే కదా, ఇది పోతేనే కానీ అది రాదు. అంటే అనారోగ్యం పోతేనే కానీ ఆరోగ్యం రాదు, అశాంతి పోతేనే కానీ శాంతి రాదు. అసలు మనం గురువు చేసే పని ఏంటంటే ముందు మనకు కొంత విచారణ ఏకాంత వాసంలో ఉండి విచారణ చేసుకుంటున్నా లోపల భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితం అహమాదిశ్య మధ్యంత భూతానామంతయ్య వచ్చారు. ఈ జీవకోట అంతా నారంచి వచ్చారు. వాళ్ళకి వాళ్ళకి ఆది నేను, మధ్య నేను, అంతము నేను. అందరుదయాల్లోని అంతర్యామిగా ఉన్నవాడిని, చైతన్య రూపంగా ఉన్నవాడిని అందరుదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటి, ఆది దేవుడా ఇలా అడుగుతానంట. ఆ దేవుడి సహాయంతో ఈ దేవుని తెలుసుకోవాలి. నూటికి 100 రూపాయలు ఇక్కడున్న దేవుడు నిజం. ఇది బాగా మీకు ఇది అంత గట్టిగా పట్టుకోవాలి. ఈ అంతర్యామగాన దేవుడు 100 రూపాయలు నిజం సత్యం. అయితే మన బుద్ధి పాడైపోవటం వల్ల ఇక్కడున్న సత్యాన్ని గమనించలేకపోతుంది. అందుకే గురువు అవసరం. ఇప్పుడు మనం ఏదో ఇలా ఆహారం సపోర్ట్ ఉండాలి. దీని దేనికో దానికి ఆరంభం సపోర్ట్ ఉండాలి. ఇక్కడున్న అంతర్యామగా ఉన్న వస్తువుని మన అవగాహన చేసుకోవటానికి బయట ఇది ఒక రూపం మనకు సపోర్ట్గా ఉండాలి. అది శివుడు విష్ణువు నాదవుడు రాముడు మరొకడు మరొకడు ఇది సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ కోసం ఆ సపోర్ట్ లేకుండా ఇక్కడ వస్తువుని గ్రహించడం కష్టం. దానికి భగవద్గీతలో 12 అధ్యాయాలు భగవంతుడు ఏం చెప్పాడంటే ఇదే నామరూపాల సపోర్టు సత్యం నామరహితమైందనా రూపరహితమైందనా మీరు ఆరాధించే నామరూపాలు ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి సహకరిస్తాయి. కేవలం నిరాకారం బ్రహ్మము బయట సపోర్ట్ ఏమో లేకుండా బ్రహ్మమును తెలుసుకోవటం అంటే అంతర్యాన్ని సాక్షాత్కారం చేసుకోవటం అనేది బయట ఆలంబనం లేకుండా సపోర్ట్ లేకుండా బయట సహాయ సహకారం గురువు యొక్క ఈశ్వరు యొక్క సహాయ సహకారం లేకుండా ఆ వస్తువుని మీరు తెలుసుకోవటం బహు కష్ట సాధ్యమేది. ఎవరో కొద్దిమంది ఉంటారు వెరీ ఫ్యూ వెరీ రేర్ సోర్స్ రేర్ సోర్స్ దేహం ఈ దేహ బుద్ధి ఉందా లేదా దేహ బుద్ధి ఉంది. దేహము నేను నేనే దేహము నేననే బుద్ధి ఉంది మనకి. దేహము నేననే బుద్ధి ఉన్న వాళ్ళు రూపరహితమైనటువంటి నామరహితమైనటువంటి ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా దర్శించటం చాలా కష్టమని స్వామి వారు చెప్పారు. వాసుదేవ స్వామి వారు ఎవరో కొద్దిమంది వాళ్ళకి అలా రావచ్చు కొంతమంది జ్ఞానం. జనసామాన్యం మీద చాలా కష్టం బహు కష్టం చూడుకునేటువంటి పని. అంచేతే ఫేవరేట్ గాడ్డు ఎవరైనా అవతార పురుషులు కానీ గురువులు కానీ అవతార పురుషులు కానీ గురువులు కానీ ఎవరొకరి మీద ఒక నామరూపం సపోర్ట్ అవసరం మనం ధ్యానం చేసుకోవడానికి కూడా పరిశీలన అవసరం. గౌతమ బుద్ధుడు భక్తి భక్తిని అందకని పరిశీలన ముఖ్యమని చెప్తాడు. పరిశీలన వల్ల చాలా ప్రమాదాల్లోంచి మనం బయటకు రావచ్చు. వాచింగ్ దాన్ని ఏమంటారు వాచింగ్ అయితే అంతర్యామగా ఇక్కడ ఉన్నాడు మనకు తెలుసుకున్న ఉన్నాడు మనకు తెలియపోయాడు ఉన్నాడు స్వామి అక్కడ ఉన్నాడు మనకు తెలియకుండా తెలియస్తే ఉన్నాడు తెలియపోయిన ఉన్నాడు. ఎంచేత మనకి అనుభవంలోకి రావటం ఇక్కడ ఉన్న వస్తువు ఎంచేత దేహం ఎలాగైతే మనకి అని తెలుస్తుందో ఇక్కడ ఉన్న వస్తువు మనకి ఎందుకు తెలియటం లేదు. మనస్సు బాహ్య ముఖానికి వస్తుంది కానీ లోపలికి అంతం దృష్టి ఎందుకు కలగటం లేదు. ఇవన్నీ జన్మ జన్మల్లోంచి అలా వచ్చే అలవాట్లు ఉంటాయి అలవాట్లు ఉంటాయి. ముందు పొరపాటు తర్వాత గ్రహపాటు. ముందేంటి పొరపాటు తర్వాత ఏమవుతుంది గ్రహపాటు. తర్వాత గ్రహపాటు తర్వాత అలవాట్లు అలవాటు తర్వాత వాసన. ఏదో చిన్న పొరపాటు అయిపోయిందంటారు అక్కడ చోట ఆగతుంది. తర్వాత గ్రహపాటు అలా ఉందంటారు. తర్వాత గ్రహపాటు దాటి ఏమో అలవాటుకి నెమ్మదిగా అదే అలవాటుకి చాలా మంది సహవాసాలను పాడైపోతారు. ఏ సాంగత్యం అనుమాచరిస్తాడు ఏ సాంగత్యము లేరు నిన్ను ఆశ్రయిస్తే మా సాంగత్యాలు కూడా వదిలిపోతుంది. వారికి ఏ సాంగత్యం లేదు. ఏ సాంగత్యం లేని వాడిని పట్టుకుంటే మన సాంగత్యాలు కూడా వదిలిపోతుంది. ఈ లోక స్నేహాలు వదిలిపోతుంది. ఏ సంఘ దోషం లేని వాడు పట్టుకుంటే మన సంఘాలండి, అంటే మనకున్న అనుబంధాలండి, లోకంతో మనకున్నటువంటి అనుబంధాలు తెలుసు. అయితే మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే మన బుద్ధిలో ఉన్న అలవాట్లు ముందు పొరపాట్లు, తర్వాత గ్రహపాట్లు, తర్వాత అలవాట్లు, తర్వాత వాసన. అదే వాసన అలవాటు, పొరపాటు డీప్ లేకుంది, అది అలవాటు కింద మారుతుంది. ఈ అలవాట్ల నుంచి వాసనలు పడతాయి. ఆ వాసన యొక్క వేగం, ఆ వాసనల యొక్క వేగం ఇక్కడ ఉన్న అంతర్యాన్ని గుర్తించడము. ఆశ్చర్యం ఏంటంటే మా ఎక్కడుందంటే ఏ వాసన మనం ఏ దేవుడో మనకు ఏ వాసన వచ్చింది అది ఉంటే నిజం అనిపిస్తుంది. దేవుడు నిజం కాదు, దేవుడు నిజం ఏది నిజం కాదు, అధికారం నిజం కాదు, దేవుడు నిజం కాదు, డబ్బు నిజం కాదు, ఏది నిజం కాదు. ఏ వాసన అయితే మనం పీడిస్తుంది అది ఒక్కటే నిజం, ఇంకేమి లేదనిపిస్తుంది. అది అక్కడ పెట్టాడు బాధ. ఏదో వాసన పీడిస్తానో అదే లేదు, మరి వాసన పోయి ఇంకో వాసన అది ఒకటే నిజం అనిపి, ఆ టైం కదా ఒకటే నిజం అనిపిస్తా. అయితే ఇప్పుడు మనం తరించడానికి ముఖ్యమైనది ఏంటంటే మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు మన మనసు ఏ విషయాలు అయితే బయటకు తీసుకొచ్చేస్తున్నాయో చూసుకోవాలి. మన ఏకాంతంగా రోజు కూడా సాధకులందరూ భక్తులందరూ గంట సేపు ఏకాంతంగా ఉంటారు. ఈ పనులు మీరు చేసుకుంటూ శ్రద్ధగానే భగవంతుడి పాదాలను ఆశ్రయించి మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకుంటూ మనిషికి అన్నిటికంటే శత్రువు సోమర్థనం. మనం చేసుకుంటే ఇంటికడ పనైనా చేసుకోవాలి, అది సాధన చేసుకోవాలి. చేసుకుంటే ఇంటికడ పని ఉంటే పని చేసుకోవాలి, అది సాధనంగా చేసుకోవాలి. మన టైం ఇహానికైనా ఉపయోగపడాలి, పరానికైనా ఉపయోగపడాలి. ఈ రెండింటికి ఉపయోగం లేకుండా పాడైపోతున్నాం. ఎందుకు ఎవరి మీద ద్వేషం పెట్టుకుంటాం, ఎవరి మీద ఇష్టం పెట్టుకుంటాం, మనకు కలిసి వచ్చేది ఏది, ఇలా ఇలా పెట్టుకుంటే ఏ రోజు చచ్చిపోతాం. ఎవరి మీద ద్వేషం పెట్టుకుంటాం కూడా మనకు ఏమైనా కలిసి వచ్చేది ఉందా, కలిసి వచ్చేది లేదా? ఇక అకారణం ఎలా ఆలోచించుకుంటే అదే బుద్ధుడు చెప్పే పరిశీలన వల్ల చాలా విషయాలు పోతాయి. మీ మీద నాకు ద్వేషం ఉందనుకోండి, దానివల్ల నాకు భౌతికంగానే లాభం లేదు, ఆధ్యాత్మికంగానే లాభం లేదు. అయితే నా ప్రాణశక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది, నాకున్న ప్రాణశక్తి నెమ్మదిగా ఖర్చు అయిపోతూ ఉంటుంది వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటుంది. ప్రాణశక్తి ఖర్చు అయినా పర్లేదు, భౌతికంగా ఏమైనా కలిసి వస్తుందంటే ఏమీ కలిసి శరీరంలో ఉన్న ప్రాణశక్తి ఖర్చు, శరీరంలో ఉన్న ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంది, జేబులో ఉన్న పైసలు ఖర్చు అయిపోతుంది. పోనీ ఎన్ని అయినా భౌతికంగా మనకి ఏమైనా కలిసి వస్తుందని, పోనీ దేవుడు ఆధ్యాత్మిక మొదలైన భౌతికంగా ఏమైనా కలిసి వస్తుందంటే ఏమీ కలిసి రాదు. మనకి ఉండవలసినంత గణయము లేదు, ఉండవలసిన ఈశ్వరు పట్ల ఉండవలసినటువంటి భక్తి లేదు. భగవంతుడు సర్వదర్శి, సర్వసాక్షి, అన్ని చూస్తూ ఉంటాడు, అన్ని చూస్తూ ఉంటాడు, అన్ని దర్శిస్తూ ఉంటాడు. ఆయన కళ్ళు మనం మూయడం, ఆయన కళ్ళు లేకుండా చూస్తాడు, చెవులు లేకుండా వింటాడు, కాళ్ళు లేకుండా నడుస్తాడు, చేతులు లేకుండా పని చేస్తాడు. ఆయనకు అవయవాలు అక్కర్లేదు, అవయవాలు లేకుండా అన్ని పని చేయగలదు. అంతర్యామి అంతటా ఉన్నవాడు. వాడిని మనం అతి ఈశ్వరుని మనం అనుభవిక వైద్యం చేసుకునే వరకు మనకు శాంతి లేదు, ఆనందం లేదు. దేహం చచ్చిపోతే ఎవరికి మోక్షం రాదు. దేహం చచ్చిపోతే ఎవరికి మోక్షం లేదు. దేహం చచ్చిపోవడానికి ఎవరు సాధన చేయక్కర్లేదు. మరి బట్టలు మార్చుకుంటే మోక్షం వస్తుంది, తెల్ల బట్టలు తీసేసి ఎర్ర బట్టలు వేసుకుంటే మోక్షం అంటే బట్టలు మార్చుకుంటే అసలు రాదు. ఇప్పుడు మన అందరం తెల్ల బట్టలు తీసేసి ఎర్ర బట్టలు జేబుడికి సన్యాసం వేసుకుంటారు, జేబుడి బట్టలు కాషాయ బట్టలు వేసుకుంటే శరీరం చచ్చిపోయిన మోక్షం రాదు, బట్టలు మార్చుకున్నా మోక్షం రాదు, పరిసరాలు మార్చుకున్నా మోక్షం వచ్చేది. రోజుకో ఊరు తిరిగినా అంత మాత్రం చేత మోక్షం రాదు. దేహం ఉండగా శరీరం ఉండగా శరీరం పట్ల అభిమానం నశించకుండా ఎవరికి మోక్షం రాదు. దృష్టి పెట్టుకోండి, శరీరం ఉండగా శరీరం చనిపోయాక కాదు, శరీరం చనిపోయాక ఇంకా లోకం లేదు. శరీరం చనిపోయిందా శరీరం లేదు లోకం లేదు. శరీరం ఉండగా దాని పట్ల మనకు నోటికి నిలిపడే అభిమానం పోవాలి. అభిమానం శరీరం పట్ల అభిమానం నశించకుండా మోక్షం రాదు, వచ్చే అవకాశం లేదు, ఒప్పుకూడలేదు. అయితే మనం ఒంటరిగా ఉన్నప్పుడు గురువు చేసే ముఖ్యమైన పని ఏంటంటే కుట్ర అంతయు కోసి గుణముగ పాలించు. కుట్ర అంతయు కోసి గుణముగ పాలించు గురు రూపమై వెలుగు అరుణాచలం. నిజమైన గురువు లోపల ఉన్నాడు. గురువు అన్నా అనుగ్రహమ్మా ఈశ్వరన్నా దయన్నా ఇవన్నీ ఒకే వస్తువుకి పర్యాయ పదాలు అన్నారు భగవాన్. గురువు అన్నా ఈశ్వరన్నా అనుగ్రహం అన్నా ఒకే వస్తువుకి ఒకే సత్యానికి పర్యాయ పదాలు. అది గురువు చేసే పని ఏంటంటే గురువుతోటి శరీరం చనిపోయినప్పుడు మనకు బంధువులతోటి స్నేహితులతో పరిసరాలతోటి మనకున్న ఆస్తిపాస్తులతోటి మనకున్న సంపదలతో శాస్త్రంలో చెప్తారు, సంపదల వల్ల ఆపదలు వస్తాయి, రోగాల వల్ల బలాలు వస్తాయి. ఆపదలన్నీ డబ్బులు ఉండదు, మనకు తాడి బొమ్మరాలు వేయడానికి ఆపద విషయం డబ్బున్న వాళ్ళకే ఆపదలు. ఇంకా డబ్బు లేని వాళ్ళకి ఆపదే ఉంది. భోగాలను వేస్తుంటే రోగాలు వస్తే డబ్బుల వల్ల ఏమో సంపదల వల్ల ఆపదలు, సంపదల వల్ల ఆపదలు వస్తాయి, ఇంకోటి వస్తే భోగాల వల్ల రోగాలు. ఎక్కడైనా మనం సంపద కోసమే పేచింది, ఈ ఇంట్లో చూసిన సంపద కోసమే కదా పేచింది. ఎక్కడ చూసినా పేచీలు సంపదల కోసం. ఆ డబ్బు దగ్గరికి వచ్చేవాడికి భార్య భర్త నమ్మదు, భర్త భార్య నమ్మదు. ఎవరు ఒక మాటలు డబ్బు దగ్గరికి వచ్చేవాడికి భార్య కూడా భర్త నమ్మదు, భర్త కూడా భార్య నమ్మడు. మనీ ఇది అది వరలు. వాల్మీకి మహర్షి చెప్పాడు, ప్రపంచంలోనంత మాయనంతా ధనంలో ఏర్పాటు చేశాడు. వాల్మీకి మహర్షి చెప్పాడు, ప్రపంచంలోని మాయనంతా కూడా ధనంలో పెట్టాడు. మనకి అసలు ఈ వెలుగు అంతా వెలిగా అంటాం, వెలుగు చీకటి, పుణ్యము పాపం, జన్మ బంధము బంధము మోక్షము, లాభము నష్టము, కష్టము సుఖము, ఈ గొడవలకి లోపల స్వరూపానికి సంబంధం లేదు. ఇవన్నీ మనోగతములు దేహగతములు. ఈ చీకటిని దాటాలని చీకటిని దాటి వెళ్తే మహావెలితిరది, లోపల జ్ఞానం మహావెలితిర ఉన్నారు. అది వెలితిరి కాదు, చీకటి కాదు. ఏదో చెప్పాలని అలా చెప్తారు. దాన్ని వర్ణించలేదు ఎవరు, దాన్ని దర్శించిన వాడు కూడా దాన్ని వర్ణించలేదు. ఎందుకు వెలుతురు వెలుతురు అని ఎందుకు అలా చెప్తారు? ఎందుకంటే వెలుతురికి చీకటికి అలా మనం వాడుకునే పదాలకి దానికి సంబంధం లేదు. వెలుతురు కాదు, చీకటి కాదు, లాభము కాదు, నష్టం కాదు, పుణ్యము కాదు, పాపము కాదు. మనం వాడుకునే పదాలకి అక్కడ ఉన్న వస్తువుకి ఏమి సంబంధం లేదు. అది అనుభవించే నిత్యం. దాని దక్షిణామూర్తి కూడా ఎక్స్ప్రెస్ చేయలేకెళ్తాం. అది మన బుద్ధికి, మన ఆలోచనకి, మన ఇంద్రియాలకి అతీతం. దాన్ని మామూలుగా మనం మాటతోటి వ్యక్తం చేయడం. ఏదో మహావిడుతులు, మహాశాంతి అని ఏదో చెప్తారు, అలా చెప్పడం కానీ ఇట్ డిస్ట్రిబ్యూటెడ్, అది అనుభవంలోకి వస్తుంది కానీ తెలియదు. ఇట్టిది ఎవరో చెప్పలేరు. అది అనుభవంలోకి వచ్చిన వాడు కూడా నోరుతోటి చెప్పలేరు. అది నోడుతూ చెప్పేది కాదు, ఎవరి సమక్షంలో నువ్వు కూర్చున్నప్పుడు శాంతి తరంగాలతోటి, కాంతి తరంగాలతోటి, ఆనంద తరంగాలతోటి తేలిపోతున్నావో అక్కడ వస్తువు ప్రభావం నీకు తెలుస్తాం. ఇట్ ఈస్ బియాండ్ స్పోకెన్ వర్డ్, ఇట్ ఈస్ బియాండ్ రిటన్ వర్డ్. రిటన్ ఎక్స్ప్రెషన్, స్పోకెన్ ఎక్స్ప్రెషన్. అది చెప్పలేము, రాయలేము. అది చెప్పలేని దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసినా, రాయటానికి లేని రాయటానికి ప్రయత్నం చేసినా అక్కడ ఫెయిల్ అవుతాం. ఎంతో కొంత న్యాయం చేసినా అక్కడ ఫెయిల్ అవుతాం. అది మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు మన మనస్సుని ఏ విషయాలు బయటకు తీసుకొస్తున్నాయని చూసుకోవాలి. ఏ విషయం వల్ల మన మనసు ఎక్స్ట్రా వర్క్ అవుతాం, బయటకు ఎందుకు వచ్చేస్తాం, అది చూసుకోవాలి. చూసుకుని ఏం చేయాలంటారు, ఈ దీనికి సంబంధించిన అలవాట్లు జన్మాంతరం నుంచి ప్రాత వాళ్ళు జన్మాంతరం నుంచి వస్తాం సార్. జన్మాంతరం నుంచి అదృష్టం. ఆ వాసన నీకు ఏ వాసన ఉందో, ఏ వాసన నుంచి నేను విడుదల చేయాలో నీకంటే గురువుకు బాగా తెలుసు. గురువుతో సంబంధం, బంధువులతో, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతో, అందరితో సంబంధం చెడిపోతుంది కానీ గురువుతో సంబంధం చెడదు. గురువు ఏదిగా ఉన్నాడో, గురువు ఏదిగా ఉన్నాడో అది నువ్వు పొంది వరకు వాడు ఇడిచిపెట్టాడు వాడి గురువు. గురువు ఏదిగా ఉన్నాడో దాని స్వరూపం పొందే వరకు ఆ స్థితిని ఆత్మనిష్ట, ఆత్మస్థితి అది పొందే వరకు ఏ వస్తువు తానే ఉన్నాడో ఆ వస్తువుని పొందింపజేసే వరకు ఆ జన్మ కాజన్మ గంటాడుతూనే ఉంటాడు. ఏం చేసి గురువు అడ్రస్ మనకు తెలియకపోయినా మన అడ్రస్ తెలుస్తూ ఉంటుంది, వచ్చి ఆకర్షిస్తాడు మనతో. గురువుకి అసలు దేహంతో పని లేదు, గురువుకి అసలు దేహంతో పని లేదు. వాడికి ఎందుకంటే దేహం మనతోడు మాట్లాడటానికి, అందుకంటే గురువుకి దేహంతో పని లేదు. గురువుకి దేహానికి ఈ గురువుకి ఈశ్వరుడికి దేహంతో పని లేదు. పని అంటే వాళ్ళకి పని లేదు, పని వాళ్ళ జ్ఞానం కాదు. నాకు ఆ పని అని ఈ పని అని చెప్పేవాడికి జ్ఞానమే లేదు. గురువు యొక్క కంపేషన్ మన మాటలతో చెప్పడం, మన బంధువులు స్నేహితులు చేసేది కాదు. అది ఇది దేహగతమైన ప్రేమని, మనోగతమైన ప్రేమలు, దేహగతమైన ప్రేమని చుమ్ముతే పోతాయి కానీ ఒక చుమ్ముచోడు మొత్తం ప్రేమ. ఈ ప్రేమలో దోమలు ఎంతసేపు నిలబడతాయి? కోమలు ఒకటి, ఏగలు ఒకటి, ప్రేమలు ఒకటి, ఎంతసేపు పడుతుంది అహంకారం చోటి మనం ఉపయోగించి ప్రేమలు దోమలు ఏగలు అని చెప్పిన పడుతుంది. ఈ నిలబడి టిక్కెట్లు కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారా? ప్రేమించుకోవటం గురువు తను తను అలా చూసుకుంటాడు, మనల్ని అలా చూసుకుంటాడు. ఇంకా ప్రేమించుకోవటం కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారా? ప్రేమించడం అనే మాట కూడా చిన్న మాట. ప్రేమించడంతో వాడు వేరు మన వేరే వచ్చేస్తుంది. ఆ ప్రేమించడంలో వేరు భావన వస్తుంది. నువ్వు మనల్ని కూడా తానుగానే చూసుకుంటాడు. అంటే ప్రేమించడం అనే సమస్య ఏదో అసలు రూల్ పెట్టారు కాబట్టి ప్రేమించటం. అంటే మనం మన ఆ స్థితి రావడానికి ఆత్మనిష్ట, ఆత్మస్థితి అంటే దేవుడు ఆ సుఖి ఆ సుఖం యొక్క స్థితిలోకి రావటానికి, అంటే అమౌలికం అలౌకికం ఆ స్థితిలోకి మనకు రావటానికి ఏ బలకీర్తలు మన మనసులో ఉన్నాయో, ఎన్ని జన్మల నుంచి వస్తున్నాయో అన్ని చూసుకుంటూ వస్తాడు. మనల్ని వెంటాడుతూనే ఉంటాడు, మనల్ని వెంటాడుతూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాడు, మనం వెంటాడుతూ ఉంటాడు. నెమ్మదిగా మనం ముందే చేసి చేస్తాడు. మెచ్యూరిటీ మెచ్యూరిటీ మనం అనుకుంటాం. అది అలా జరిగినా ఇలా జరిగినా మన బుద్ధిలో వంకర తీసేదని గురి చేసే ప్లాన్. గురువు చేసే ప్లాన్ తాత్కాలికంగా మనకి అనిపిస్తుంది. ఏం ఇలా జరిగిపోయింది, అది ఎలా జరిగిపోయింది అనేది అనుకుంటాం. అది గురువు తెలియకుండా జరగడానికి ఫ్రీ. అలాగే అయితేనే కానీ మన బుద్ధిలో కొన్ని వంకర్లు పోవు. ఈ భౌతికమైన విషయాలన్నీ తాత్కాలిక, ఇవన్నీ టెంపరీ విషయాలు. భౌతిక విషయాలు బుద్ధి ఇవన్నీ అదృష్టమైన టెంపరీ, దురదృష్టమైన టెంపరీ. అంతర్యంగా ఉన్నట్లయితే మహా తెలియస్తున్నాం చైతన్యాన్ని గుర్తించడానికి అదృష్టంగా నగరపడతాం.
అరుణాచలేశ్వరుడు తండ్రి, అరుణాచలేశ్వరుడు తండ్రు, అరుణాచలేశ్వరుడు దిక్కు దిక్కు నేను వాడికి దేవుడే దిక్కు.
నడిచేతులు ఆదరించే వాళ్ళు కేవలం అరుణాచలిస్తారు ఆదరించి పరిపూర్ణమైన విశ్వాసం. సహజంగా మనుషులు రెండు దోషాలు ఉంటాయి, కృతజ్ఞతలు తక్కువ ఉంటుంది, విశ్వాసం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరు పట్ల మనం కృతజ్ఞత ఉండాలి, విశ్వాసం తక్కువ ఉండాలి. అయితే ఏ నా స్వరూపాన్ని ఇక్కడ ఉన్న అంతర్యామి ఇక్కడ ఉన్నాడు, అదే భగవాన్ చెప్పింది దాని గుండెకి వచ్చాడు ఎంతటి ఎంతకంటే దగ్గరగా చేసి లేదు అనిపిస్తుంది. ఎంత దగ్గరగా ఉన్న వస్తువుని ఎక్కడో వెతుకుతున్నావు, ఎక్కడో వెతుకుతున్నావు, ఎక్కడో వెతుకుతున్నావు, ఎంత దగ్గరగా లేదు లేదు. మనస్సును బయటికి పంపేసి ఆ చైతన్యాన్ని ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అని వెతుకుతాం ప్రారంభిస్తే కోటి జన్మలు కూడా కోటి జన్మలు ఎత్తు కోటి జన్మలు వేస్ట్ అన్నాడు. కానీ మనస్సు ఆ లోచూపుని కలిగి మనస్సును అంతర్దృష్టి కలిగేసి మనస్సును అంతర్ముఖం చేసి మనస్సును అంతర్ముఖం చేసి లోపల కనుక వస్తువు లోపల ఉంది కాబట్టి లోపల అన్వేషణ చేసే ప్రతి ప్రయత్నము కూడా వేస్ట్ అవ్వదు, వేస్ట్ అవ్వదు, వేస్ట్ అవ్వదు అని భగవాన్ శాస్త్రంలో చెప్పారు. మనస్సును లోపలికి తిప్పి ఆత్మాన్వేషణ చైతన్యాన్ని గ్రహించడానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా చిన్న ప్రయత్నమే, బాగా చిన్న ప్రయత్నం కూడా వేస్ట్ అవ్వదు. బయట ఎక్కడికో పంపిస్తూ మనసు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు వెతికించాలి. కోటి జన్మలు అన్ని బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది, కోటి జన్మల బూడిదైపోతుంది, కోటి జన్మల బూడిదైపోతుంది. కానీ మనస్సుకి మనస్సును అంతర్ముఖం చేసి నువ్వు చేసే అన్వేషణ చిన్నదిగా చేసిన చిన్నదిగా చేసిన ఎంతో సహాయకారిగా ఉంటుంది. అది వేస్ట్ అవ్వదు, అంటే మనం రేడింపు లేని పనులు అన్ని చేస్తున్నాం. అసలు లోపల మనకి ఏ బలహీనతలు ఉన్నాయో ఆ జ్ఞానోదయం అవ్వటానికి లోపల ఏ పరిస్థితి బలజనతులు భగవంతుడు అంటే వాడు స్వామి వాడు వాసుదేవ స్వామి వాడు స్వయంగా భగవంతుడు వాసుదేవ స్వామి వారు ఏం చెప్పారంటే నువ్వు గురువుని సమీపించి అవినయంగా కాకుండా వినయంగా శ్రద్ధగా తెలుసుకోవాలనే కాంక్షతో నువ్వు అడుగుతంటే గురువు నీకు బోధిస్తాడు ఆత్మవిద్య గురించి. ఇది మామూలుగా కెమిస్ట్రీ చదువుకున్నట్టు, లెక్కలు నేర్చుకున్నట్టు, ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు రాదు. ఇది ఆ వస్తువు ఎవరికైతే అనుభవంలో పెట్టుకుని నీకు బోధిస్తున్నాడు వాడు మాత్రమే గురువు. అట్టి వాణ్ణి సమీపించి ఇది మామూలుగా లెక్కలు చెప్పినట్టు, ఇంగ్లీష్ చెప్పినట్టు, కెమిస్ట్రీ చెప్పినట్టు చెప్పలేరు. ఇది ఏ వస్తువు గురించి అయితే వాడు చెప్తాడు దాని తాలూకు అక్కడ అనుభవం ఉండాలి. అట్టి గురువుని సమీపించి అవినయంగా కాకుండా వినయంగా సమీపించి వాడికి చెప్పబుద్ధేటట్టుగా, వాడికి చెప్పబుద్ధి కలిగేటట్టుగా సమీపించి పరిప్రశ్న ఏదో అడిగేసాను కాకుండా గౌరవంగా మర్యాదగా అడగాలి. అడిగేది కూడా గౌరవంగా అడగాలి, మర్యాదగా అడగాలి. వాడికి అప్పుడు చెప్పబుద్ధి కలుగుతుంది, వినయంగా అడగాలి. తర్వాత నువ్వు ఏళన కోసం అడుగుతున్నావా, తెలుసుకోవాలని కాంక్షలు అడుగుతున్నావా, గురువుని అంతర్యాముగా ఉన్న సంగతి నువ్వు మర్చిపోయి ఏళనలు అడుగుతావనుకో అంత చూస్తూ ఉంటాడు. అయితే నువ్వు తెలుసుకోవాలనే కాంక్ష పెట్టుకుని అడిగితే గురువుకి చెప్పబుద్ధి వస్తుంది. కానీ లేదా అక్కడి నుంచి అక్కడి నుంచి నీకేమి రాదు, ఇంకా గురికే ప్రశ్నే వల్ల రాదు, పరిప్రశ్న లోపల కూడా నీకు ఆకాంక్ష ఉండాలి, తపన ఉండాలి, విద్యను సముపార్జించాలని, ఆత్మవిద్యను సముపార్జించాలని తపన ఉండాలి. అది భగవంతుడు చెప్తుంటే మనకు పోయే కాలం ఏంటి? భగవంతుడే చెప్తున్నాడు గురువుని ఆశ్రమించి. అయితే ఏదైనా సరే మీరు భాష్యం ఏమంటే ఇచ్చేటప్పుడు నాకు తులసాకేవ్వండి, భగవంతుడు గీతలో చెప్తాడు నాకు తులసాకేవ్వండి, లేదా పండు ఇవ్వండి, లేదా నీళ్ళు ఇవ్వండి, లేదా గట్టిపండు ఇవ్వండి, ఏదోటి మీరు ఏమి ఇచ్చారని కాదు. గట్టిపండు లేకపోతే ఒక ఆకు ఇవ్వండి, ఆకలి అయితే నీళ్ళు ఇవ్వండి. మీ భావన ఎటువంటిది? మీరు ఇచ్చేటప్పుడు ఎటువంటి భావంతో ఇస్తారు? నాకు ఆ భావన ఇచ్చే ఆ భావన ముఖ్యం కాదు, మీరు ఇచ్చే వస్తువు ముఖ్యం కాదన్నాడు. అంతా దానైన వాడికి ఇంకెందుకు అట్టిపండు ఇచ్చారు? అంతా దానైన వాడికి అట్టిపండు శనగలు పడాలి? అంతా దానైన అంటే అక్కడ కావాల్సిన మెటీరియల్ కాదు, ఇచ్చి ప్రజెంటేషన్ కాదు. తులసి నువ్వు తులసి ఇస్తావు, లేకపోతే పండు ఇస్తావు, నీళ్ళు ఇస్తావు. ఆ ప్రజెంటేషన్ ఆ భగవంతుడి కదా ఆఫర్ చేసేటప్పుడు నీ మూడ్ ఎలా ఉంది, నీ ఆలోచన దాన్ని బట్టి నీకు మార్కులు ఇస్తాను. అది భగవంతుడు వాచ్యం. వినయం పనికిరాదు, అశ్రద్ధ పనికిరాదు. అయితే నీకు ఈశ్వర సాక్షాత్కారం, ఆ నిష్ట బ్రాహ్మణ స్థితిని కలగటానికి ఏ విషయాలైతే నీకు అడ్డొస్తున్నాయో నీకంటే గురువుకు బాగా తెలుసు. ఏంచదు గురువుకు బాగా తెలుసు అంటే నీకు అంతర్యాముగా ఉన్నాడు. నీ హృదయంలో నీకు స్టోర్ లో ఎటువంటి తలంపులు ఉన్నాయో నీకు తెలియకపోయినా ఆ తలంపు లోపల వాసన ఇక్కడ తలంపులు వచ్చే వరకు లోపల వాసన ఇక్కడ తలంపులకు వచ్చే వరకు మనకు తెలియదు ఆ వాసన మనకు ఉండదు. ఇక్కడ తలంపు కింద రాకముందు కూడా గురువుకి తెలిసి వాడు మనకి తెలియదు. నిజంగా మనం మంచివాళ్ళు చాలా బుద్ధిమంతులు అనుకుంటామంట. ఆ వాసన హృదయంలోంచి సహస్రారంలోకి వచ్చేవాడికి ఆ వాసన మనకు అది ఉందని నిజంగా మందపూట పొరపాటుకు మనకు తెలియదు కాబట్టి లేదనుకుంటామంట. ఆ రొయ్యలు దొరికే వరకే వైష్ణవుడు మనం. చూస్తూ ఉంటాడు అంతర్యాముగాన్ని, అది చూస్తూ ఉంటాడు నీ బలహీనం ఆయన లేపుతాడు. నిన్న ఎవరిని అడిగన్నాను, మిమ్మల్ని ఏమైనా వాసన పీడిస్తున్నాను? ప్రస్తుతానికి ఏమైనా పీడించారా కానీ ఏమైనా కొత్త వస్తే రావచ్చట్లేదు. పాప కరెక్ట్ గా చెప్పాడు అనిపిస్తుంది. ప్రస్తుతానికి పెద్ద వాసన పీడించలేదంటే దాని లోపల వాసన ఉంటే ఉండొచ్చు. పీడించడం ప్రారంభించలేదు, ఇంకా పీడించడం ప్రారంభించలేదు, లేదు పీడించడం ప్రారంభించలేదు కాబట్టి లోపల లేవని నేను చెప్పలేనంటే ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు, మరి నీకు ఎలా ఉంటుందో చెప్పలేను అన్నాడు. అది కరెక్ట్ వాడు చెప్తుంది. ఎవడు బుద్ధిమంతుడు చెప్పిన వాడు నేను చాలా బుద్ధిమంతుడు, వాడు బుద్ధిమంతుడు ఇవాళ శాంతిగానే ఉన్నాను, ఇవాళ శాంతిగా ఉన్నాను నాకు రజగుణం లేదు అని అలా చెప్తాను. శాంతిగా ఉన్నమాట నిజమే, మరీ ఎలా ఉంటానో చెప్పలేను కదా. అంచేత ఇవాళ శాంతిగా ఉన్నాను నాకు అసలు రజోగుణం లేదని చెబితే మీకు అన్యాయం, నన్ను నేను అన్యాయం చేసుకున్నట్టే మీకు అన్యాయం చేశాను. ఇవాళ శాంతిగా ఉన్నమాట నిజమే, మరి రేపు రజోగుణం వచ్చేసి శాంతి ఎంత పోతుంది? అన్నిట్లోంచి బయటపడాలి కదా, అన్నిట్లోంచి బయట. నేను ఎప్పుడు ఏడన్నాను శాంతిగా, ఎప్పుడు శాంతిగా ఉంటానని చెప్పడం, నన్ను నేను అన్యాయం చేసుకోవడం మీకు అన్యాయం, మీకు అన్యాయం చేయటం, నన్ను నేను మోసం చేసుకోవడం మిమ్మల్ని మోసం చేయడం. లోపల నీకు ఫారెన్ మ్యాటర్ ఉంది, నీకు బయటకు వచ్చే వరకు గురువు నేను వెంటాడతాడు. అది గురువు చేసే మెయిన్ వర్క్. ఒకవేళ గురువుని పట్టుకుని నువ్వు తిట్టేస్తావు, చచ్చిపోయిన చూడండి, ఎవరు తెచ్చుకుంటే వాళ్ళు తను చంపారు, ఒకసారి అక్కడ మూత్ర విసర్జన చేస్తారు, మర విసర్జన చేస్తారు. ఎవరు తెచ్చుకుంటే వాళ్ళు తను చంపారు ఒకసారి తండ్రి. ఒకవేళ గురువుని మీరు నిందించిన ఒకసారి గురువు ద్వేషంలో, ఆ గురువు యొక్క బలంలో, ఆ గురువు యొక్క దయలు, గురువు యొక్క కటాక్షంలో ఒక్కసారి మీరు పడ్డారు, తర్వాత చెప్పినా మిమ్మల్ని విడిచిపెట్టిన వాడు గురువు. తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించి ఆశీర్వదించు అని అడిగేసి నోటితోటి ఊశారు. యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టారు, నోటితోటి ఊశారు. ఓ తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించి ఆశీర్వదించు. క్షేమం కోరుతున్నాడు. ఎంతసేపు మనలోని బలహీనది ఏంటంటే, ఎక్కడ నువ్వు పైసి పని చేస్తే 100 రూపాయలు అందరూ మనల్ని మెచ్చుకోవాలి. మనం చేసిన పైసి మంచి పని చేసాం అనుకోండి, 100 రూపాయలు సరిపడి మెచ్చుకోవాలి. ఆ మెచ్చుకునే వాళ్ళు లేరనుకోండి, అప్పుడు జనాన్ని పోయి చేసుకోవాలి. మళ్ళీ మనం జనం అంటే మనం ఏదైనా మంచి పని చేస్తే ఏదైనా మెచ్చుకోవాలనే పరిస్థితి ఉంటే మనకు ఆత్మజ్ఞానమా, పోయే కాలమా? ఎంతమంది జనాన్ని పోషించుకోవాలి, ఎంతమంది జనాన్ని పోయి చేసుకుంటాం? మనం మెచ్చుకోవాలంటే ఇతరులు ఉండాలి కదా. ఇతరులు ఎంతకాలం పోయి చేసుకుంటాం? ఈ జనాలు మీరు రండి, మీరు రండి, మీరు రండి, పోయే కాలం. నువ్వు పని పని కోసం నిజంగా నువ్వు చేస్తావంటే ఇతరులని మెచ్చుకోవాలని కోరుకున్నప్పుడు అది నువ్వు పని 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 దానివల్ల నీకు ఈశ్వరులకి రన్నీ ఎలా వస్తుంది? ఇతరులు మెచ్చుకుంటాను అక్కడ తోట అయిపోతుంది. ఆ మెచ్చుకున్న ఎవరో వరకాల్లో నీకు కూడా వస్తారు 10 మంది అక్కడ తోట. ఇదేం పోయే కాలంలో ఆలు మెచ్చుకోవడం ఏంటంటే, ఎవరు ఆళ్ళు ఎవరు మెచ్చుకోవడానికి జనాన్ని పూజ చేసుకోవడం మెచ్చుకోవడం కోసం లారీకి మీద జనాన్ని తీసుకెళ్తాం. ఇది మంచి పని ఎందుకు చేస్తున్నారు? మెచ్చుకోవడానికి పని చేస్తున్నారా? ఊరేగింపుల కోసం చేస్తున్నారా? టామ్టామ్ కోసం చేస్తున్నారా? అసెంట్మెంట్ కోసం చేస్తున్నారా? దేనికోసం చేస్తున్నట్టు? మీరు ఒక మాట మాట్లాడితే, ఒక పని ఏదైనా చేస్తే, మీకు ఏదైనా తలంపు వస్తే అది మీరు చైతన్యం అంటే మీకు ఈశ్వర సాక్షాత్కారం కలగటానికి సహాయకారిగా ఉండాలి. కానీ మిగతాంత కష్టం, మిగతాంత రోడ్డు మీద దుమ్ము చూడసమ్మాలి. ఎంతమంది పోయి చేసుకుంటాను మెచ్చుకోవడం కోసం? మళ్ళీ వాళ్ళకి మెచ్చుకోవాలంటే వాళ్ళకి భోజనాలు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, దాళ్ళు మెచ్చుకోరు. ఇది ఎంతమంది జనాన్ని పోయి చేస్తే మీతో ఎవరి మెప్పుతోటి ఎవరి మెప్పుతోటి సంబంధం లేకుండా ఏదైనా ఒక చిన్న మంచి పని మనం చేశామో మన హృదయంగా చూసుకుంటే తెలుస్తుంది. మనకి ఎంత కావాలి జనాన్ని పూజ చేసుకుంటాం మనం? సంతోష అహంకారానికి, దుఃఖం కూడా అహంకారానికి, అదృష్టం అహంకారానికి, దురదృష్టం అహంకారానికి, శరీరానికి చావు అహంకారానికి, శరీరం పుట్టిక అహంకారానికి, అన్ని అహంకారం అమ్మకారాలు. అంటే ఎదుట వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలనుకోవడానికి అది ఉందనుకోండి, ఎదుట ఈ రెండు ఉంటే అదే ఉంటుంది. ఏ రెండు అహంకారం మమకారం రెండు రెండు కారాలు మన దగ్గర ఉన్నాయనుకోండి, అందరూ మెచ్చుకోవాలి తప్పనిసరిగా వచ్చి ఈ రెండు ఉన్నప్పుడు అది ఎక్కడికి పోతుంది? అది పోదు. ఈ రెండు ఉన్నప్పుడు అదే ఆ బుద్ధి ఎక్కడ పోతుంది? ఆ బుద్ధి ఇంక పోదు. మనకు అహంకారం ఉంది కాబట్టి అది మెచ్చుకోవాలనుకుంటున్నాం. ఇది ఉన్నది చెప్పి అది ఎక్కడికి పోతుంది? అది పోదు. ఇంకా నిమ్మద గారిని అందరించి ఆ సహవాసంలో తప్పించడం కంటే మించిన ఉపకారం ఏదైనా చేయలేదు అన్నాడు. పరమాచార్య ఈ మాట గుంటూరులో చెప్పాడు. అంటే కదా సహకారం అంటే డబ్బే, డబ్బు అని అర్థమైన డబ్బు కాదు. ఎంతమంది దగ్గర డబ్బు ఉంటుంది? ఒక మాట సహాయం చేయొచ్చు, ఎవరైనా ఆపదలు ఉంటే వాళ్ళని రక్షించవచ్చు, ఎక్కడైనా సహవాస దోషాలు పాడైపోతే అంటే వాళ్ళు జాగ్రత్తగా చెప్పి టీచ్ చేసి ఇవన్నీ ఉపకారం, ఇవన్నీ మంచి. ఇలా మంచి చేయగా 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 ఇదంతా ఎవరికంటే ఆడికేదో చేస్తే నీకే జరుగుతుంది. నీ లోపలటువంటి ఉదయం వికసిస్తుంది, నీ లోపల చైతన్యస్థాయి పెరుగుతుంది. దీనివల్ల ఆడికేదో ఉపకారం చేస్తే మనకు అనిపిస్తుంది. కానీ అన్నిటి వల్ల మన పవిత్రులు అవుతాం. మన పవిత్రులు అవటానికి వాళ్ళు మనకు అవకాశం ఇస్తారు, బుద్ధి కూడా మనకు లభిస్తుంది. మన పవిత్రులు అవటానికి వాళ్ళు మనకు అవకాశం ఇస్తున్నారు. అసలు బేసిక్ గా ఆ బేసిక్ గా ఆ ఫెయిత్ అనేది లేదు మనకి. మనం బాగుపడటానికి 90 మాటలు అక్కర్లేదు, ఒక్క మాట చాలు. మనం బాగుపడటానికి 90 మాటలు అక్కర్లేదు, ఒక్క మాట చాలు. మీకు తెలిసిన ఒక మంచి మాట పక్వాళ్ళకు బోధిస్తాను కూడా, దాని వల్ల కూడా మీరు ఈశ్వరుని దరికి పాత్రలు అవుతారు. ఒకసారి ధనం చేయలేని పను, ధనం చేయలేని పని ఒక మంచి మాట చేస్తుంది. 1 కోటి రూపాయలు కూడా దాని 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలు డబ్బు చేయలేని పని ఒక మంచి మాట, ఒక మంచి తలంపు చేస్తుంది. ఒకసారి ఒక మంచి మాట వల్ల వాళ్ళకి వాళ్ళు మనం నిజంగా ప్రేమించిన వాళ్ళు పెద్ద ప్రమాదం నుంచి బయటకు వచ్చేస్తారండి. మనం వాళ్ళు ప్రేమిస్తున్నా వీళ్ళు ప్రేమిస్తున్నా అనుకుంటాం, గురువు అలా అనుకోడు. అంత తానేటప్పుడు ఇంకెవరు ప్రేమించలేదు. గురువు నేను ఇలా ప్రేమిస్తున్నా అనుకోడు. అంత మనం కూడా ఆయన అని తెలిసినప్పుడు ఇంకా ప్రేమ ఏమంటే ప్రేమ ప్రేమ అంటారు. రెండు ఉన్నప్పుడు ప్రేమ, ఉన్నది ఒకటి అయినప్పుడు ఇంకా ప్రేమ ఉంటుంది. రెండింటి ప్రేమ కానీ ఒకటి ఉన్నప్పుడు ఇంకా ప్రేమ ఏముంది? కుట్ర అంతవి కోసి అంటే నేను ఆలు ప్రేమిస్తాను వీళ్ళు ప్రేమిస్తా అంటే వాళ్ళు దైత్యంలోనే ఉన్నాడు. కానీ వ్యవహారానికి ఏదో రేయి పెట్టి చెప్పుకోవాలి కాబట్టి వ్యవహారానికి ఏదో రేయి పెట్టి ఎక్కడ చూడ రేయి పెట్టాను కదా దిగటానికి, నీటిలో దిగటానికి అలాగే ఏదో రేయి పెట్టి చెప్పుకోవద్దు. కుట్ర అంతవి కోసి గుణమ తర్వాత మనకి అప్పుడు ఈ బ్యాట్ మ్యాట్ అంతా తీసేసి వాళ్ళు వాళ్ళకి ఏదో సహాయం చేద్దాం, వీళ్ళకి ఏదో సహాయం చేద్దాం, ఏదో చేద్దాం, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు వీళ్ళు ఒకసారి పలకరించొద్దాం, ఏదో ఇటువంటి మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాం. ఇంక అర్థమవుతుంది. ఇటువంటి మంచి మంచి ఏదో ఆలోచనలు వస్తాం. అదే అది ఊరికే లోకానికి ఉపకారం చేయడానికి మనం అంతటి వాళ్ళం. ఇది సృష్టి భగవంతుడిది. అదే మన ద్వారా ఏదైనా సహాయ సహకారాలు అంటే మనం బాగుపడటానికి భగవంతుడు ఇచ్చే ఒక అవకాశం. కానీ ఆ సృష్టి ఆయనది, మన వాళ్ళని ఉద్ధరించుతాం. భగవంతుడి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు అంటే అంతగా ఆయన ఈ సృష్టి అంతా ఆయనది. ఆయన ఉద్ధరించాలి మన అంతటి వాళ్ళం. ఈ సొమ్ము అంతా భగవంతుడిది. అంచేత అన్నం తినేటప్పుడు కూడా అన్నం భగవంతుడికి ఆఫర్ చేసుకోండి. ఇదంతా నీదే నేను తింటున్నా, ఇదంతా నీదే కానీ నేను తింటున్నాను. అన్నం తినేటప్పుడు నాదేం తినకూడదు. మనం తినే అన్నం కూడా ఇదంతా నీదే కానీ నేను తీసుకుంటున్నాను. అవటానికి నీదే కానీ నీదే నేను తింటున్నాను. మన అచ్చిపల్లి గుళ్ళకి అదేమీ చేస్తున్నాడు. గుళ్ళో గిల్లు అట్టిపోయి ఎలా ఇస్తామంటే మనం నాదే నీకు ఇస్తున్నావు, నీకు అర్థం వచ్చిందే అలా అనుకుంటున్నావు లేదా లేదా అలా అహంకారం ఉందని చెప్పు, అలా అనుకోకుండా మనం ఉండలేము. ఇంత ఇక్కడ సిద్ధం అలా మేము అనుకోవటం లేదని మీరు ఎవరైనా దొంగలు అన్నమాట. అలా అనుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి, ఇక్కడ గుండెలు దగ్గర అచ్చిపోళ్ళు ఇస్తారు లేదా ఉండిలో ఎంత చేస్తారు. నేను ఎవరో తిరుగుతుంటే నేను 11 నుంచి అక్కడ తిరుగుతున్న దేవుడి గుండెలు వేసేయమంటే మీరు ఇచ్చిన పని వేసేసారని ఉండేలా అంటున్నారు. అయితే మన ఏదైనా వస్తువు గుళ్ళకి వెళ్ళి అచ్చిపండి ఇస్తాను కొన్ని ఉండే అహంకారం మనకున్న చెప్పు అలా అనుకోకుండా ఉండలేదు. నీకు అర్థమవుతుంది ఇక్కడ సబ్జెక్టు అది నశిస్తేమీ లేదు. నీవు నేను అనగా ఆ రెండు అనగా ఆ రెండు అణిగితే కానీ ఆనంద స్థితి రాదు, చైతన్య స్థితి రాదు, ఆ సుఖస్థితి నువ్వు పొందలేవు. నీవు అదే అద్వైతం. నీవు నేను అనగా అంటే ఈ రెండు అణిగితే కానీ అద్వైతానుభవం అమృతానుభవం వస్తుంది. కానీ అంటే దేహభావం నశించకుండా దేహాభిమానం నశించకుండా ఎవరికి అమృత అనుభవం కలగదు. మీ ఊరు అంటే అనుకోండి కాకినాడ అంటే కాకినాడ వాడి దాటి దేహండి. అసలు మనకి చెడ్డ మన అందరం చెడిపోవడానికి మన దేహమే కాదు. మీ ఊరు అంటే కాకినాడ ఎవడది ఆడి దేహం అంతా ఆడి దేహం ఎక్కడింది ఎవరు మీరాబాయి ఎక్కడ సార్ ఆవిడ కృష్ణ భక్తురాలు ఆవిడ ఆవిడ బృందావన వెళ్ళింది సార్. బృందావన వెళ్తే పెద్ద ఆచార్య శంకరాచార్యుతో సమానమైన ఆచార్యుడు ఆడు భక్తుడే నిజంగా ఆచార్యుడే. మీరాబాయికి అంత పాండిత్యం అనుభవం ఉంది, ఆ ఆచార్యుడికి పాండిత్యం ఉంది. ఎవడు ఆచార్యుడు పెద్ద ఆచార్యుడు ఆ మధుర బృందావన వెళ్ళేటప్పటికి అందరూ చెప్పుకుంటారు ఇక్కడ గొప్ప ఆచార్యుడు ఉన్నాడు రోజు చదువు చెప్తాడు శిష్యుడు పడ్డా వారు ఉత్తరం రాసి దేవుడు లెటర్ రాసి పంపించింది. మీరాబాయి వచ్చింది మమ్మల్ని చూడటానికి పట్టుకొని లోపల పట్టుకొని ఇచ్చారు లెటర్. ఆయన పెద్ద ఆచార్యుడు అందరూ సందేహం లేదు. పెద్దవాడే పాటలకి బాగా చెప్తాడు పెద్దవాడే. ఆయనకి శిష్యులు 1000 మంది ఉన్నారు. ఆయన శంకరాచార్యతో సమానం. ఆయన ఆయన దగ్గర గుణం ఉంది. ఆడవాళ్ళకి పాఠాలు చెప్పడం ఆడవాళ్ళు చేతుడు ఉందని తినడం మగో మన విజయ కుమార్ ఆయన ఈమోన్ మగోళ్ళు వండితే తింటాడు లేకపోతే ఆయన వండుకుంటాడు. పురుషులు ఎవరు లేరనుకోండి ఆయన వండుకుంటాడు. లేకపోతే పురుష పాకం తింటాడు స్త్రీల పాకం తినడం. స్త్రీలు చేతితోటి ఉండింది ఏది తిన్నా అన్నం తినడం కూడా తినడం స్త్రీలకు పాఠాలు చెప్పడం అంటే స్త్రీలు రోజు పాఠాలు చెప్తాడు స్త్రీలు మటు కూర్చోడం. నిజంగా పురుషులు చెప్పింది పురుషులు వండిని తింటాడు పురుషులకు పాఠాలు చెప్తాడు కానీ స్త్రీలు టీచింగ్ చేయడం అనేది ఆచార్యులు నాకు కూర్చురావడం పెద్ద ఆచార్యులు అవటాలు అదేదో నేను పెట్టుకున్నాడు. సరే ఎవరంటే మేరాగు వచ్చినారు మేరాగే మన ఆడవాళ్ళు చూడవు చెప్పడం పోతున్నాడు.
అంటే ఒక్క మాట ఉందండి చచ్చిపోయాడు గురువు ఒక్క మాట ఉందని అంత పెద్ద శంకరాచార్యుడు అంతా కానీ చచ్చిపోయాడు. ఏమందంటే అండి ఆయన దేహభావం పోలేదానికి ఆయన దేహభావం పోవలేదు కాబట్టి నన్ను దేహభావంతో చూస్తున్నాడు. ఆయన దేహభావం పోలేదు కాబట్టి మొగలు మొగలు అనుకుంటున్నాడు. నన్ను కూడా దేహభావంతో చూస్తున్నాడు కాబట్టి ఆడదానికని కనీసం దేహభావం నుంచి బయటకు రాని వాడు వాడు ఆచార్యుడా ముద్దాడు అది ఆచార్యుడా ముద్దాడు వాడిని దేని బట్టి మొగుడు అనుకుంటున్నాడు? దేహాన్ని బట్టి. మనం దేని బట్టి స్త్రీ అనుకుంటున్నాడు? దేహాన్ని బట్టి. ఆయన దేహభావం పోలేదు. దేహభావం పోనప్పుడు ఇంకా ఆచార్యుడు ఎలా అవుతాడు? ఆచార్యుడు అంటే ఎవడు? ఆత్మ దర్శించి తను దర్శించిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తనను బోధించేవాడు ఆచార్యుడు. ఈడు ఎలాగో ఈడు ఆచార్యుడు ఎలా అవుతాడు? మీరు ఫాలో అవుతున్నారు సబ్జెక్టు. ఆడేమో ఆడికి దేహభావాన్ని పోలేదు అంటే మగవాడిని మగవాడిని అంటున్నాడు. ఆడికి దేహభావాన్ని పోలేదు కాబట్టి నన్ను కూడా ఎలా చూస్తున్నాడు? మీరు అర్థం చేసుకోవాలి. నన్ను కూడా ఎలా చూస్తున్నాడు? దేహంగానే చూస్తున్నాడు. వాడికి దేహభావాన్ని పోతే అది ఎవడు? ఆత్మే. అప్పుడు ఆడికి దేహభావాన్ని పోతే నన్ను ఎలా చూస్తాడు? నన్ను ఆత్మగానే చూస్తాడు. కానీ నన్ను ఇప్పుడు ఆత్మగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఆడవాళ్ళకే చూస్తున్నాడు. అంటే ఆడ ఆచార్యుడు ఎలా అవుతాడు? ఈ పాయింట్ ఎందుకు తప్పలేదు అని అప్పుడు ఆయన బయటకు వచ్చేసాడు గురువు గారు. ఆయన బయటకు వచ్చేసి ఎవరో నీది ఇంత గొప్ప మాట నాకు చెబుతాను నాకు అర్థం లేదని నమస్కారం పెట్టి లోపల తీసుకున్నాడు. బృందావనాలు పురుషుడు అక్కడే కృష్ణుడు. ఈడెవడు ఈడెక్కడి నుంచి వచ్చాడు? ఈ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగు. భగవద్గీతలో 15 అధ్యాయులు పురుషులెక్కడు. పురుషులని పురుషులండి మగవాళ్ళని కాదు. ఈ జగారం చేశాను తిరుగు ఇది కాదు. పురుషులు అంటే పురుషోత్తం ప్రాప్తి చేయగలిగింది పరమాత్మ. పురుషోత్తం ప్రాప్తి చేయగలిగింది అంటే పరమాత్మ. పురుషులు అంటే పరమాత్మ. ఈ జగారం చేశాను ఇల్లేసి తిరిగివాడు కాదు. ఇది పురుషులు అంటే ఎవరు అక్కడ? పరమాత్మ అని అర్థం. పురుషోత్తం ప్రాప్తి చేయాలంటే అక్కడ పురుషులు అంటే మగవాడని కాదు, జ్ఞానం కాదు, పరమాత్మ. అక్కడికి ఆ బుద్ధి లేదు. ఆ బుద్ధి ఏంటి కాబట్టి దీనికి శరీర బుద్ధి ఉంది కాబట్టి ఈ పురుషుడు అనుకుంటున్నాడు. ఆడికి శరీర బుద్ధి లేని బుద్ధి ఉంది కాబట్టి నన్ను కూడా శరీరంగా చూసి ఆడ రాడదనుకుంటున్నాడు. నేను పోయినాడు ఆచార్యుడు ఎలా వచ్చాడు? అది ఎంతమంది పురుషులు ఉన్నారు నాకు తెలియదు. పురుషులు అక్కడే పరమాత్మ అక్కడ ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. ఈ బృందావనంలో కృష్ణుడు అక్కడే పురుషుడు ఈడాడు ఈడు అక్కడ సిద్ధమయ్యాడు అంత. అని ఇటు ఇటువంటి ఆచార్యం ఆవిడ చాలా మందిని చూసేసింది. అంటే వాడికి పాఠాలు చెప్పలేదు కానీ లోపల వస్తువు చేతిలో ఉండదు. ఆవిడ పాఠాలు చెప్పలేదు కానీ బంగారం చేతిలో ఉండదు, వస్తువు చేతిలో ఉంది. అంటే వస్తువుతో ఇక వైభవం చేతిలో ఉండదు. అంటే మనం సమాధానం చెప్తే వాడు స్టన్ అయిపోయాడు. అంత శాస్త్రజ్ఞానం కూడా పడిపోయింది ఆడికి. ఆడి తన దేహాన్ని ఆడికి తన తన తనంటే దేహంగా చూసుకుంటున్నాడు. ఆడు తన దేహంగా చూసుకున్నప్పుడు నన్ను కూడా దేహంగానే చూస్తాడు. వాడికి ఆత్మనిష్ఠ కలిగితే, ఆత్మదర్శనం కలిగితే నేను దేహంగా చూడ ఆత్మగానే చూస్తాడు. వాడు అజ్ఞాన జ్ఞాన అజ్ఞానే. ఏదో 10 మంది భజన తిరిగి నేర్చుకుని ఆచార్యులను తిరుగుతున్నాడు. గురువు ఆ ఫార్మల్ లెటర్ అంతా తీసేసి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి కొంచెం మంచి గుణాలతో అలంకరిస్తాడు. మీ మెళ్ళలో బంగారు పోస్తుంది అలా పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని కొన్ని మంచి గుణాలతో అలంకరిస్తాడు. కొట్ల గుణము కొట్లంతా కోసి కొట్లంతా గుణముగా పాలించి గురు రూపంలో ఇదంతా గురువు మామూలుగా గురువు యొక్క అనుగ్రహంలో పడ్డప్పుడు ఇదంతా జనరల్గా చేసుకు గురువు చేసే పని గురువు చేస్తూ ఉంటాడు. గురువు చేసే పని గురువు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సూర్యుడు ఎక్కడో ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు, మన ముఖం అటు చెప్తేనే కనిపిస్తుంది. అయితే మీరు గోపు చూపు కలిగినప్పుడే గురువు చేసే పని మీకు తెలుస్తుంది. సూర్యుడు అక్కడ ఉన్నాడు. సూర్యుడు అక్కడ ఉన్నా మన ముఖం అటు చెప్పకపోతే కనపడ్డు, ఉన్నా కనపడ్డు. గురువు యొక్క పని మీకు తెలుసుకున్నా తెలియకనే గురువు చేసే పని చేస్తాడు. కానీ మీకు లో చూపు కలిగినప్పుడు గురువు చేసే వర్క్ ఎలా ఉంటుందో మీకు ఆ పరిశీలినప్పుడు తెలుసు. మీరు ఒకవేళ చూడకనే చేస్తూ ఉంటాడు. మళ్ళీ చూడాలనుకున్న అహంకారం మీరు గమనించడంలో కానీ గురువు చేసే పని మాండదు. మీరు గమనించాలనుకుంటే వాడు గురువు ఆత్మ కదా, అహంకారే. కొట్ల అంతని కోసి ఒక దెబ్బతో అయిపోతుంది. కొట్ల అంతని కోసి గుణముగా పాలించు గురురూపాన్ని గురువు చేసే మెయిన్ వర్క్ అది. గురురూపంలో వెలుగు అరుణాచల ఎన్ని సంపదలు ఉన్నాయా? పేదరికాలు సంపదలు దేహ ప్రవర్తనను బట్టి వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటుంది. అది గురువుకి అంత ముఖ్యం కాదు. సంపదలు దేహం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. దేహం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక టైంలో ఒక దేహాన్ని పట్టుకుంటుంది, ఒక దేహాన్ని వదిలేస్తూ ఉంటుంది. ఇది అహంకారం. వాడి దేహాన్ని పట్టుకుని అక్కడ శరీరం వస్తూ ఉంటుంది, పోతే వచ్చేదాన్ని ఆ పోయేదాన్ని శరీరాల మీద వాడికి గురి ఉండదు. కేవలం ఆ శరీరాన్ని పట్టుకుని దేని కారణం వల్ల నీకు ఆ శరీరాన్ని వస్తే దాన్ని ఓడగొట్టే వరకు నేను వెంటాడు కానీ వాడి గురి ఓడగొట్టుకోలేదు. మన అజ్ఞానాన్ని మనం ఓడిపో అదే మనం అనుకున్నప్పుడు ఎలా ఓడగొడతాం? అదే మనం అనుకునేటప్పుడు ఒక్కొక్కసారి తలుపు చదువు పెట్టి నొక్కుతూ ఉంటాడు. ఒకసారి అందరం మీద కూర్చోబెడతా ఉంటాడు, ఒకసారి తలుపు చదువు పెట్టి అప్పుడు మన మనస్సు ఎలా ఉంది, ఇప్పుడు మన మనస్సు ఉంది ఎలా చదివి అలా చూసి చూస్తూ ఉంటాడు. కొంతమందిని ఏమో తిట్టమంటాడు, కొంతమందిని పొగడమంటాడు, ఆడే గిలుతా ఉంటాడు ఎవరినొకండి. కొంతమంది మన స్తోత్రం చేయమంటాడు, కొంతమంది తిడతా ఎలా ఉంది వీడు, ఆ స్తోత్రాలు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి, ఎమోషన్లు వచ్చి మైండ్ ఎలా ఉంది, ఇది బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాడు అన్ని చూస్తూ ఉంటాడు. ఒకవేళ ఎవరిలో మిమ్మల్ని తిట్టాడు అనుకో, ఎవరిని గిలుతాడు తిట్టమని. అంటే ఎందుకు మీ అంటే మీ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది మీరు చూసుకోవాలి కదా. అంటే ఇంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటున్నారని శరీర రాజమాణం ఉన్నంతకాలం వాడు ఎంత ధనవంతుడైనా ఎంత పండితుడైనా వాడికి అమృతానుభవం కలగదు, కలిగే అవకాశం లేదు. కర్తూరా జిల్లా ప్రాప్తి తెలియని ఫలం అంటే ఏదో సృష్టి ఉంది ఇక్కడ, ఇదంతా జడంలోంచి రాలేదు. కొంతమంది చెప్తారు సాయంత్రాలు ఇదంతా ప్రకృతిలోంచి వచ్చినా అంటే ఇప్పుడు శంకరాచార్య వారు రమ్మంటే వీళ్ళు పెద్దలు ఏం చెప్తున్నారంటే జడం జడంలో నుంచి, జడం అంతా ఇంకో జడంలో చాలు చైతన్యం నుంచి వచ్చింది. ఆ చైతన్యమే ఆ చైతన్యాన్ని మనం ఈస్టాడు అంటూ ఉంటాం. ఆడికి నువ్వు చేసే పనికి కర్తురాజ్ఞ, నువ్వు చేసే పనికి పరిచయిస్తాడు. నువ్వు మంచి చేస్తే మంచి ఇస్తాడు, చెడు చేస్తే చెడిస్తాడు. కర్తురాజ్ఞయ ప్రాప్తి చేయ ఫలం, కర్తురాజ్ఞయ ప్రాప్తి చేయ ఫలం కర్మ జిన్ పరం కర్మ జడం అంటే వాడు వాడు చైతన్యం అని జడ వస్తువు నీకు ఫలితాన్ని ఇవ్వలేదు, చైతన్యమే నీకు ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు చేసిన దానికి నీకు ఇస్తూ ఉంటాడు. మరి మనం చేసిందే మనకు వస్తుంది, మనం చేయింది ఏం రాదు అనుకుంటే ఆమె ప్రార్థన ఎందుకు ఒక విషయం మర్చిపోతాను. వాడికి దైవ మనం అనుగ్రహించే శక్తి కూడా ఆడుకుండి అది మర్చిపోతాను. ఇంకే కర్తురాజ్యం కర్తరాజ్యం ఫలదాత అంటే మనం చేసే పనికి ఆ ఫలాన్ని దాత ఇస్తాడు. అది అయితే అది ఉంటే కాదు, మనం చేసే పని మనం చేసే పనికి అది పరిచయిస్తున్నాడు. ఇంకా పూజ ఎందుకంటే జపాలు ఎందుకు దండాలు ఎందుకు కూర్చోవడం ఎందుకు నించోవడం ఎందుకు గొడవలు అనేది ఎందుకని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన పట్ల భక్తి కలిగి ఉంటే మీరు అర్థమైతే ఎవరి పట్ల ఈ ఫలదాత పట్ల మనకు భక్తి కలిగి ఉంటే మనం అనుగ్రహించి మోక్షాన్ని కొనిస్తాడు. కేవలం వాడు పై చేయడం అది ఒకటే ఉద్యోగం కాదు ఆడికి, కేవలం పోస్ట్ మ్యానే కాదు ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం ఏ ఆయన వల్ల మనకు మనం చేసే పనే పరిచయం ఇస్తున్నాడని మనకు కర్మ పొరదాచ ఇంకా ఆయన వల్ల మనకు ఉపయోగం అది కదా. ఆ ఒక్క పనే కాదు ఆయన, కేవలం ఫలాన్ని ఇవ్వటమే కాదు ఆయన జపించడం వల్ల పూజించడం వల్ల స్మరించడం వల్ల ఆ ప్రపత్తి చేయటం వల్ల నా ఇష్టం కాదు నీ ఇష్టం అని అడుగుతాడు కనుక అంత వల్ల మనం అనుగ్రహించి ఆయన స్వరూపాన్ని మనకు ఇస్తాడు. అదే మోక్షం. అందుకని రోజు పోస్ట్ ఆఫీస్ పనే కదా ఆయన. పది మంది ఎలా అంటున్నారు, ఏదో మీరు మనం చేసిందా ఇస్తున్నారు కానీ అర్థమంతరం చేసేది అని మనం చేసింది మీద కర్మ ఫలదాత అంటే అంతే కదా అండి. కరెంట్ కేవలం కర్మ ఫలదాత తను సర్వశక్తి వంతుంది. అయితే ఈ పట్ల మనకు అకారణ భక్తి కుదరాలి. వీళ్ళందరూ భక్తులే. బాధ నుంచి బయటపడటానికి గయ్యంధుడు, ఆ గయ్యంధుడు భగవంతుని కోరాడు. ఉద్ధవురాడు జ్ఞానం సంపాదించడానికి ఉద్ధవురాడు కోరాడు. ప్రహ్లాదుడు జ్ఞాన భక్తుడు. అందరూ అది ఏదో కారణం వల్ల అందరు భక్తి ఉండొచ్చు, అన్ని మంచిది. కానీ మనకు అకారణ భక్తి కుదిరినప్పుడు మోక్షం వస్తుంది. కారణం ఏమీ కనపడకూడదు, హేతువు ఏమీ కనపడకూడదు. ఈశ్వరు మీద మన ఇంద్రియాలు, మన మనస్సు ఈశ్వరు మీద నిలబడి ఉండాలి. ఈశ్వర స్మరణ తర్వాత మన మనస్సు నిశ్చలంగా ఉండాలి, ఇంద్రియాలు నిశ్చలంగా ఉండాలి. ఇంద్రియాలకి మనసుకి చేపలు లేదు, అకారణంగా ఈశ్వరు మీద ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ విశ్వాసం అది కుదరాలి. కుదిరితప్పుడు మనకు మోక్షం వస్తుంది. అది అకారణంగా ఉండాలి. కారణ భక్తి నిలబడి ఊడిపోతూ ఉంటుంది. అకారణ భక్తి కుదరాలి. అకారణ ప్రేమ, అకారణ భక్తి. అదే అరుణాచలేశ్వరుడు గురించి బదలించాడు, అడిగిన వాడికి నువ్వు అడిగింది ఇస్తావు, అలా ఏ అడిగిన వాడికి అన్ని ఇచ్చి మోక్షాన్ని ఇస్తావు. ఇది అక్షరమామాల్లో అరుణాచలేశ్వరుడు గురించి భగవాన్ ఏం చెప్పారంటే, అడిగిన వాడికి అడిగిందే ఇచ్చేసి ఊరుకుంటావు, నువ్వు ఏమి అడిగిన వాడికి అన్ని ఇస్తావు, మోక్షాన్ని కూడా ఇస్తావు. అంటే నీ భౌతిక నీ యోగాన్ని చూస్తాడు, క్షేమాన్ని చూస్తాడు. యోగం అంటే నీకు ఏమి చెప్పటం, క్షేమం అంటే ఉన్నదాన్ని కాపాడుతూ. ఇదే కాకుండా ఏ అడిగిన వాడికి మోక్షాన్ని కొనిస్తాడు. మనకు మరుపు ఉంటుంది కానీ ఈశ్వరుడికి మరుపు ఉండదు. మర్చిపోవడానికి మనకి మైండ్కి సంబంధించింది మర్చిపోవడానికి, ఈశ్వరుడికి మర్చిపోవడానికి. అది మర్చిపోతాడని కూడా మనకు అనుమానం వస్తే అస్మాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఎక్కడ ఆ జీవుడికి టర్నింగ్ పాయింట్ తీసుకురావాలో, ఆ జీవుని ఎలా అనుగ్రహించాలో, ఆ జీవుని ఎలాగైతే తన ఒళ్ళోకి తీసుకోవాలో, తర్వాత జీవుడికి ఎప్పుడు ఏ కాలంలో స్వరూపం ఇవ్వాలో ఆ టైం అని నిశ్చయించుకుంటాడు. ఈ లోపల మనకి మన మార్గం తప్పకూడదు. మతసారే దైవుని బిడ్డాను నీ సంకల్పం మీద నోటితోడు కాకుండా హృదయపూర్వకం ఎలా అనుకుంటే, అంటే మతసారం నుంచే దైవుని బిడ్డాన్ని నీ సంకల్పం మీద అడగదు కాదు. నీ ఇష్టం నా ఇష్టం, నీ సంకల్పం నాకు సంకల్పం, నీకంటే నేను భిన్నంగా ఉన్నాను, నీకంటే నేను భిన్నంగా లేను, కానీ నా వ్యక్తి భావన వల్ల భిన్నంగా ఉన్నాయని అనుకుంటున్నాను, కానీ భిన్నంగా లేను. నాకు మనస్సు ఉంది కాబట్టి ఆ మనోనాశనం అయ్యే వరకు నీకంటే నేను భిన్నంగా ఉన్నానని అనిపిస్తుంది. మనోనాశనం అయ్యే వరకు మనసు నడిచి దేవుడి నీకంటే నేను భిన్నంగా లేదు అనుసరిస్తుంది. అభిన్న స్థితి, అభేద స్థితి, అన్ని తలంపులే. చావు తలంపు, పుట్టిన తలంపు, ద్వేషం తలంపు, అనుదానం తలంపు, భయం తలంపు, అన్ని తలంపులే. జీవితంలో అన్ని తలంపులు, తలంపు లేని వస్తువు ఒక్కటే ఒకటి ఉంది, అది బ్రహ్మం. ఈ రాగద్వేషాల వల్ల మనిషి భూమి మీద పుట్టాడంటే రాగద్వేషాలు కమ్మేస్తాయి నేను అద్భుతం. ఇంకా సై బలకాల్లో తీసుకురావాలంటే రాగద్వేషాల మధ్య తిరిగి తిరిగి చచ్చిపోతాడు అది. కానీ భగవాన్ గారు దానివల్ల మనకి ఏమీ కలిసి వచ్చేది లేదని మనకి తిరిగిటలేదని అనుకుంటా. కలిసి వచ్చి ఏదని తెలిస్తే నేను విడిచిపెట్టాను ప్రయత్నించాను. వైసీపీ ఇంకా రాజ దేశాలు ఇంకా పట్టుకున్నాడు, ఇంకా పట్టుకున్నాడు, ఇంకా పట్టుకున్నాడు. అదే చెప్పాడు దృష్టిగా ఆ మాయలు పడిపోతారు అందరూ. కానీ విడిచిపెట్టలేదు, ఇంకా పట్టుకున్నాం, ఇంకా చచ్చిపోవడానికి ఇంకా రాజదేశాలు పెరిగిపోతాయంటాడు. ఇంకా పట్టుకుందాం, పట్టుకున్నాం, 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 విడిచిపెట్టిన ఎలాగే ఇటు విడిచిపెట్టడం చేత కాకలేదు మనకి. ఇంకా పట్టుకున్నాం, పట్టుకుంటాం అంటే పట్టుకోవడం మాంటాడు కాబట్టి ఇది చేయండి, ఈ మంచి చేయండి, ఆ మంచి చేయండి, ఇలా కూర్చోండి, ఇలా జపం చేయండి, ఇలా పూజ చేయండి, ఇలా వదులుతారు. ఏం చేస్తారు కూడా ఇంకా మనకి విడిచి పట్టుకోవడం కానీ విడిచిపెట్టడం ఏం చేతనవట లేదు. ఇంక ఎలా విడిచిపెట్టరు కదా, మీ దగ్గర డబ్బు ఉంది కదా, ఏదో చెయ్యి, ఉంది కదా, ఏదో చెయ్యి, ఏదో చెయ్యి, ఏదో చెయ్యి, లేదా మీకు మాట్లాడుతుంది కదా, ఏదో చెయ్యి, లేదా మీరు బాగా చదువుకున్నా కదా మనకు చదువు చెప్పు, ఎలాగైనా విడిచిపెట్టడం మనకు తెలిసి ఇలా ఏడవమన్నారు. అవి విడిచిపెట్టమని అలవాటు ఇప్పుడు మనకి ఇంకా ఈ ప్రతిదీ పట్టుకోడే, దుమ్ముతో సహా పట్టుకోడు. ఇంకా పట్టుకోవడం ఎలాగ మాట్లాడలేదు కాబట్టి ఈ మంచి చేయండి, ఆ మంచి చేయండి, ఆ మంచి చేయండి, ఆ మంచి చేయండి, ఇంకెలా మొదలెత్తారు అది రాయకూడదు. చదువుకున్న వెళ్తే మర్చిపోతుంటే ఎవరు మర్చిపోతాడు, మర్చిపోతుంది ఎంత చదువుకున్నా ఇచ్చేవాడు అనుకుంటా ఉంటాడు. సరే మీరు ఎలాగో మర్చిపోరు కాబట్టి ఏం నా మీరు బోధించండి అంటున్నారు. అది కృష్ణుడు అన్నాడు, అసలు మనిషి భూమి మీద పుట్టడం వంటి కన్నేస్తే అడిగి రాజదేశం అది బుద్ధి కొలికి ముందు వచ్చేస్తాం రాజదేశాలు. అది భగవాన్ అన్నారు, అసలు వీళ్ళు కాదు రాగద్వేషాల వల్ల మనకి కలిసి రావట్లేదని మనకు అర్థం కాదు. ఈవిడికి రాగద్వేషాల వల్ల మనకి ఏమీ కలిసి నిజంగా కలిసి రాదు. నేను మిమ్మల్ని ద్వేషిస్తే నాకు ఏం కలిసి వస్తుంది? ఈ అరినందు బంగారు పిచ్చుకనుకోండి, బంగారు పిచ్చుకుని నేను ద్వేషిస్తే నాకు వచ్చింది ఏముంది? మంచి వివేకం ఉందనుకోండి, అనుకోండి వివేకం ఉందని నేను తెలిసి నాకు కలిసి వచ్చింది ఏమంటే ఏ రాగద్వేషాల వల్ల మనకి కలిసి రావటం లేదని తెలుసుకుంటే అప్పుడు విడిచిపెట్టడం ప్రారంభిస్తాను. అప్పుడు అలా పట్టుకుని ఉంటాం. ఇంకెలాగే విడిచిపెట్టలేదు కాబట్టి ఎలా పట్టుకున్నాం కాబట్టి మీరు ఎక్కడైతే అక్కడ కూడా దేవుని గుర్తించడం, దేశం నుంచి బయటకు రావడానికి మళ్ళీ తొంభై రూపాయలు చెప్పడం మొదలెత్తారు. విడిచిపెట్టేస్తే వెళ్ళిపోవాలి, మేము విడిచిపెట్టలేకపోతున్నాం. అయితే మీరు ఎక్కడైతే మీకు ద్వేషం ఉంది అక్కడ కూడా దేవుడిని చూడండి, అక్కడ కూడా దేవుడు ఉన్నాడు అని మీరు అక్కడ ద్వేషిస్తండి, మీరు మీరు ద్వేషించుకున్నట్టే ఆ విడిచిపెట్టడానికి మళ్ళీ తొంభై మార్గాలు చెబుతున్నారు. ఓ శాస్త్రాలు పెంచేస్తే గొడవ కూడా గొడవ కూడా పెంచుకుంది. ఎలా విడిచిపెట్టలేదు మనం, అందులో బయట తీసుకురావడం మళ్ళీ గంగకు ఉపాయాలు. ఇంకా అన్ని పట్టుకోవటమే, అన్ని పట్టుకోవటం. అడిగటిచ్చుడు మీరు అక్కడంత మన కీర్తి ఆనిసేక బ్రోహము అరుణాచలం. అరుణాచలమంతు స్మరించి వారి అహము నిర్మూలించు అరుణాచలం. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరణింప. అంటే ఈ భేద బుద్ధి నశించే వరకు భయం పోదు. నీ వేరు నీ భేద బుద్ధి ఎంతకాలం అయితే ఉంటుంది అంతకాలం భయం వెంటాడుతూ ఉంటుంది. భయం ఎంతకాలం అయితే వెంటాడుతూ ఉందో అంతకాలం దుఃఖం వచ్చేస్తుంది. మనకు మోక్ష స్థితి కలిగే వరకు, మోక్షానుభవం కలిగే వరకు అభయ స్థితి మనం ప్రయత్నం చేసినా రాదు. ఎప్పుడైతే మనకి మోక్ష సుఖం అందుబాటులోకి వచ్చింది అప్పుడు అభయస్థితి, అప్పుడు భయరహితుడు అవుతాడు. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమును కృప చేసి నన్ను ఏడు మోడనాల్చల. నాకు ఎదురైన నువ్వు, నాకు భర్త అయినా, నాకు రోలం నువ్వు, నాకు యజమాని నువ్వు. నువ్వు కొండలోపంలో ఉన్నావు, ఉడికే గొట్ట లోపంలో ఉన్నావు, కానీ నువ్వు దయా సముద్రుడు, కరుణా సముద్రుడు, ప్రేమ స్వరూపుడు. పైపుడికే గొట్టలా కనిపిస్తున్నావు, పైపుడికే రాయితో తీర్చుండా కనిపిస్తున్నావు, బయటికి ఉడికే రాయి రాయిలాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు ప్రేమ స్వరూపుడు, కరుణా స్వరూపుడు. అంతేకా నీకు ప్రేమ తప్పించి కరుణ తప్పించి ఇంకేమిటి, రెండు ఏం తెలియదు. అంచేత నాకు అర్హత ఉన్నా అర్హత లేకపోయినా, యోగ్యత ఉన్నా యోగ్యత లేకపోయినా, ఈ మార్పులు వేస్తూ కూర్చోకుండా నీ స్వరూపమే అనుగ్రహం కాబట్టి, నీ స్వరూపమే అనుగ్రహం కాబట్టి నన్ను అనుగ్రహించి నీ స్వరూపాన్ని నాకు అరుణాచలేశ్వరు. నువ్వు దయా సముద్రంలో ఉనికి రాళ్ల గొట్టి కింద కనిపిస్తున్నావు, ఉనికి కొండ కింద కనిపిస్తున్నావు, కానీ ఎవరు దయా సముద్రుడివి. అంచేత నా మైనస్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకోకుండా నీ అనుగ్రహాన్ని నన్ను నా మీద వర్షింపజేసి నీ స్వరూపాన్ని నాకు ప్రసాదించు. ఈశ్వర స్వరూపం అంటే భగవంతుడే మనకు స్వరూపం నిర్వర్తూ ఉంటాడు, అదే మోక్షం. భగవంతుడు ఈ గీతలో ఏం చెప్పాడంటే, నన్ను జపించగా జపించగా, పూజించగా పూజించగా, నన్ను స్మరించగా స్మరించగా, నాకు ఇష్టమైన పని చేస్తూ మనం చేయటం ఎలాగ మానం, అది తెలుసు, ఏదో చేయటం ఎలాగ మానం, కోలాటం ఎలా విడిచిపెట్టాం కాబట్టి నాకు ఇష్టమైన పని చేయండి అన్నాడు. ఈ కోలాటం ఎలా విడిచిపెట్టాం మనం, పని చేయటం ఎలాగ మానం, ఏదో చేయటం మానం కదా, చేసేది మంచి పని చేయండి, నాకు ఇష్టమైన పని చేయండి. భగవంతుడు ఏమని చెప్పాడంటే, నాకు ఇష్టమైన పని చేయండి, ఏ పని అయితే నాకు ఇష్టమైనదో మీరు తక్కించకండి, వాదించకండి, గొడవల్లోకి రాకండి, వదిలేయండి. మీరు తర్కించడం మొదలైతే మీ బుర్ర పాడైపోతుంది. భగవంతుడు ఎక్కడ, మీ తలకాయ ఎంత, ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. భగవంతుడు వచ్చి జన్మలు ఎక్కడికి వెళ్తామో తెలుసు, 100 జన్మల పూర్వం ఎక్కడ ఉన్నామో మనకు తెలుసు. అర్జున, ఈ శాస్త్రం పూర్వం సూర్యుడికి చెప్పాను, వాడికి చెప్పాను, వీడికి చెప్పాను, నిన్నగాక మన దగ్గర వయసు 2 తేడా కదా, వాడికి చెప్పాను, వీడికి చెప్పాను ఏంటి అంటాడు అర్జును. నీకు నాకు వయసు ఎంత తేడా, 2 నాకంటే 2 పెద్దడు, వాడికి చెప్పాను, వీడికి చెప్పాను ఏంటి అంటాడు అర్జును. అడుగుతాడు, మరి వీడు జీవుడు, వాడు దేవుడు. అప్పుడు కృష్ణుడు ఏమంటే, గత జన్మలు అనేది వెళ్ళిపోయాను, నీకు నాకు తేడా ఉంటే తేడా, గత జన్మలన్నీ నాకు తెలుసు, ఎక్కడ మనం ఎక్కడ జన్మించాము, ఎక్కడ ఏది బోధించాము అని కర్తలేము తెలియటం తెలియదు. నీకు నాకు తేడా ఏం లేదు, నాకు అన్ని తెలుసు, నీకేమీ తెలియదు, అంతే తేడా అన్నాడు. గత జన్మలు అనేవి నాకు తెలుసు. మనం పూర్వజన్మలో ఏ పిల్లకి ఉందని పుట్టా అనుకోండి, తిరిగి సాగి ఒక పైకి నాకుని ఇప్పటికే వస్తున్నాడు బాగుండు. ముఖం చూసి చెప్పేసాడు అది పూర్వజన్మే. ఎలా మస్తున్నాడు కూడా ఈ పిల్లి వస్తున్నాడు బాగుండు. పౌరు జన్మలో పావు కింద తిన్నాడనుకోండి, ఈ పావు సిద్ధం అవుతుందని కూడా. అంటే మీరు వాదంలోకి వెళ్ళద్దు, భగవంతుడు గీతలు డిక్టేషన్ అది, అది డిక్టేషన్ ఇంకా, అది డిక్టేషన్. అది ఒకటి సారం పిండేసి ఉపనిషత్తు సారం వేదాల సారం ఉపనిషత్తు వేదాల 90 గురువులు ఆ ఫారెస్ట్ లోకి మన వాళ్ళు అంచేది వేదాలన్నీ కలిపి ఆలోచితే అర్జునుడు దూరయ్యాడు. ఇంకా పొదిగి చేపటం కోసం పిచ్చికేస్తున్నాడు భగవంతుడు, ఆ పాలు పిచ్చికి మన అందరికీ పంచిపెడుతున్నాడు. వేదాలు చాలు, భగవద్గీత ఉంటే చాలు మనకి, తొంభై పుస్తకాలు తొంభై శాస్త్రాలు ఉన్న మర్చిపోవచ్చు ఆ శాస్త్రాలన్నీ చదివి అది మన వయసు ఎంత ఎన్ని శాస్త్రాలు చదవగలం ఇంకా సారం ఏంటో గ్రహించి మనం బాగుపడాలి మన ఉన్నది అదంతా అక్కడే మనకు పనికొచ్చి మాటలు తీసుకోవడం బాగుపడతాం అయితే భగవద్గీతలో వాళ్ళు చెప్పేది నువ్వు వాదనలోకి రా నేను చెయ్యమైన పని చెయ్యి వద్దని పని మన ఏం చెయ్యి అది ఎందుకు చేయకూడదు వద్దని పని ఎందుకు నేను ఎందుకు మానే అలా వాదనలోకి వెళ్ళకు వాదనలోకి అయితే నీకు అందరి విషయాలన్నీ కూడా నేను చెప్పిన పని చెయ్యి వద్దని పని మన ఏం చెయ్యి ఎందుకు మానేయాలి ఈ పని ఎందుకు అదంతా అందులోకి వెళ్ళకు అందులోకి వెళ్తే నీకు బుర్ర పాడైపోతుంది ఇచ్చిన అది చెప్పలేవు నువ్వు నేను ఎంత దూరం ఆలోచించి చెప్తున్నానది నువ్వు చెప్పలేవు అయితే నువ్వు వాదనలోకి వెళ్తే నీ బుర్ర ఖరాబ్ అయిపోతుంది నీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది విధి నిషేధము నేను చెప్పిన పని చెయ్యి వద్దిన పని మానే ఎందుకు మానేయాలని ఇటువంటి గొడవలోకి వెళ్ళకు నువ్వు ఇదంతా నీ క్షేమం కోసం చెప్పి అయితే ఇంకోటి చెప్పి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసు భగవద్గీతలో భగవంతుడు వేసి భగవద్గీత కూడా శాస్త్రమే అంటే అర్జున శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్పు ఏదైనా మాట్లాడుతుంటే ఒక ప్రమాణం ఉండాలి భగవంతుడు సర్వధర్మాన్ని పరిచర్య మాం ఏకం శరణం రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా శుచః అర్జున నీ బొడ్లు ఎన్ని గొడవలు ఉన్నా ఎంత డస్ట్ ఉన్నా ఎంత ఫార్మ్ నాటున్నా నీ బొడ్లు నన్నే కనుక నువ్వు ప్రపత్తి చేస్తే శరణాగతి నన్ను కనుక నువ్వు శరణాగతి చేస్తే నువ్వు ఆ చైతన్య ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు ఇరుకులకు రావటానికి ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో ఆ విధంగా నీకు దూడ యొక్క మాయ నాకేస్తుంటాం నీ జీవలక్ష్యాలన్నీ నాకేసి నా స్వరూపాన్ని నీకు ఇచ్చి దుఃఖము లేని స్థితికి నేను తీసుకుపోయే బాధ్యత నాది అడుగుతున్నా అంటాడు ఎంత పాలి బస్తాను నీరు రాసి ఇచ్చాడు బాధ్యత నాది నువ్వు కనుక శరణ సరెండర్ అయితే నువ్వు కనుక శరణాగతి కనుక చేస్తే నీ జీవు నీ బుద్ధిలో తొంభై దోషాలు ఉన్నప్పటికీ ఆ ఏదో లేదు దూడ ఆవు దూడ నాకే ఎప్పుడు మాయ ఉంటుంది దానిపైన అది చిరాగ్గా నాకు ఇస్తుండేనని నాగుతుంది అలాగే నేను నీ బుద్ధిలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ అన్నిటినీ నాకేసి అంటే అన్ని తొలగించి నీ పవిత్రుని చేసి పరిశుద్ధం చేసి నీ మనసుకి ఏకాగ్రత కలగజేసి నా స్వరూపాన్ని నీకు ఇచ్చి నేను దుఃఖం లేని స్థితికి తీసుకో ఆ భగవంతుడు ఎవరైతే సత్కర్మ చేస్తున్నారో ఎవరైతే సహోదయంతో ఉన్నారో వాడు చెబుతూ భగవంతుణ్ణి గమ్యముగా భగవంతుణ్ణి మార్గంగా చక్రశుద్ధిగా ఎవరైతే నా పాదాల పట్ల భక్తి కలిగి ఉన్నారో అర్జున వాడు నా స్వరూపాన్ని పొందుతారన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు నా స్వరూపాన్ని పొంది నా భావన పొందుతారు నా స్వరూపాన్ని పొందాక మాయలోకి వెళ్ళారు ఆయన స్వరూపం మోక్షం అది మళ్ళీ మనకు గందరగోళం పడకూడదు వాళ్ళు నా స్వరూపాన్ని పొందుతారన్నాడు ఎవరు అట్టి వాడు అట్టి భక్తులు ఆ స్వరూపం ఏంటి మోక్షమే అంటే ఈశ్వరు యొక్క స్వరూపాన్ని పొందిన వాడికి పునరుద్ధరణ లేదు వాడు ఈ చక్రం నుంచి బయటకు వచ్చేస్తాడు అంటే గురువు చేసే పని గురువు చేసే పని ఏంటంటే మర్చిపోకూడదు కొట్టే అంటే కోసి నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా ఒకవేళ గురువు చేసే పని మీరు గుర్తించడం లేదు అనుకోండి, అది గుర్తించడం లేదు, మీరు గుర్తించకూడదు, ఇప్పుడు మనం ఎందుకు చేయడం అనుకోడు, ఏం చేయడానికి అహంకారం లేదు కాబట్టి. అహంకారం ఉందనుకోండి మీరు కాదు, ఎవడు గుర్తి ఎవడు గుర్తించిందని మన గురించి కనుక వదిలేస్తాడు, ఆ కాడి కింద పడేస్తాడు. భగవంతుడికి గుర్తింపులు అక్కర్లేదు, భగవంతుడికి గుర్తించక అక్కర్లేదు చెప్పండి, ఎవరైనా చెప్పండి, భగవంతుడికి ఇతరులు లేరు అంతే తాను. అహంకారానికి ఇతరులు ఉన్నారు, అహంకారానికి ఇతరులు, జీవుడికి ఇతరులు ఉన్నారు, దేవుడికి ఇతరులు, అంతా తానే అలిచిపోతారు, తానే జీవకోటి, తానే సృష్టి అంతా తానే, అది గ్రహించింది అది ధన్యుడు. ఇప్పుడు అహంకారానికి ఇతరులు ఉన్నారు అంటే గుర్తింపులు కోరుతారు, ఎవడు జీవుడు అహంకారం దేవుడు ఆత్మకి గుర్తింపులు కోరు, ఇతరులు ఇంట్లో కదా బయ్యంక్రియుడికి. ఇంకా మనకు రెండో పని లేదండి, రెండో పని లేదు, ఆడు గుర్తించట్లేదు, ఈయన గుర్తించక రెండో పని లేదండి అసలు. ఇంకా మనకు మీరు చేసే పని గుర్తించడానికి ఎన్ని డిన్నర్లు చేస్తారు, ఆ డిన్నర్లు చేసి జగన్ భోజనం చేసుకొచ్చి గుర్తించడం, ఎన్ని డిన్నర్లు అని చేస్తారు. అది మాటలు మీకు ఎందుకు చెప్తారంటే ఇలా అస్తమానం మన గుర్తింపుని కోరకంటే మనకు అహంకారం ఉందని దేవుడు చెప్పట్లేదు, ఏ మనిషికి ఆ మనిషికి తెలుస్తూ ఉంటుంది, అందుకు చెప్తా ఉంటుంది. దేవుడు చెప్పక్కలేదు, మన పక్కన కూర్చున్నాడు చెప్పక్కలేదు, మన అంతా మనకి శుభ్రంగా మనసు బలిసిపోయినట్టు తెలుస్తూ ఉంటుంది. తర్వాత మన టైం అవుతుంది, తర్వాత మనం విశాఖపట్నం బాబుగారు అక్షమాల మాల పారాయణం చేస్తారు, విశాఖపట్నం పారాయణం చేస్తారు. ఇంకోటి వాడు జ్ఞాపకం ఉంచుకుని అనిగిన మనసుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది, నిజం ఎగిరి ఎగిరి పడుతున్న మనసుకి ఆత్మజ్ఞానం కలదు, ఎగిరి ఎగిరి పడుతున్న మనసుకి ఆత్మజ్ఞానం కలదు, అనిగిన మనస్సు ఉన్న వాడికి లోచూపు గల వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. లోచూపు లేకుండా బాహ్య చూపు పెట్టుకుని నేను ఈశ్వర సాక్షాత్కారం పొందుతాను, ఆత్మ దర్శనం పొందుతాను, ఎలా నువ్వు ప్రయత్నం చేస్తే నీ కోటి జన్మలు కూడా బూడి తిప్పవాలి అన్నారు భగవంతుడు. ఒక జన్మ కోటి జన్మలు బూడి తిప్పవాలి, బయట చూపు వల్ల పొందుతామని ఒక ఆయన అనుకుంటాడు, కోటి జన్మలు బూడి తిప్పాలి. అయితే మనం అనుకునే భాషను చూశారు, పుణ్య పాపాలు, జన మరణాలు, ఇంకో ఇంకోటి 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 అది లాభ నష్టాలు, వీటన్నిటికి వీటిని లోపల చేర్చడానికి మనం చెప్పుకునే గొడవలకి ఏం సంబంధం లేదు అసలు. వీటన్నీ ఇటు డబ్బు గాడ్ ఈజ్ అబోవ్ ఆల్ దీస్ థింగ్స్. వెలుగు చీకట మహా వెలుగు, దేవుడు మహావిరహ వెలుగు లేదు చీకటి లేదు, నువ్వే ఉన్నావు. అంటే ఎక్కడో ఏదో రేవు పెట్టి చెప్పాలని ఎలా చెబుతారని, ఎక్కడో చోటు దిగాలి కదా చెట్లు కానీ చాలు, ఎక్కడో చోటు రేవు పెట్టడం. ఇది మీకు అందరికీ, మనందరికీ భక్తుల మధ్యలో ఉన్నాం, అవినాశనేశ్వరుడి మేడలో ఉన్నాం. అరుణాచలేశ్వరుడికి ఒక అలవాటు ఉంది, సైలెంట్ సైలెంట్ గా పనిచేస్తాడు. అరుణాచలేశ్వరుడికి అలవాటు ఏంటంటే ఏ పని చేస్తున్నా సైలెంట్ గా చేస్తాడు, క్వైట్ గా చేస్తాడు, కూల్ గా చేస్తాడు. అలా ఎందుకు చేస్తాడంటే వాడు అలవాటు అది. ఎలా చేస్తాడు అరుణాచలేశ్వరుడు, ఏ పని చేసినా సైలెంట్ గా పక్కన నేను అనుభవిస్తున్నాడు అనుకోండి, నువ్వు శకించే గారిని అనుగ్రహిస్తున్నారని పక్కన కూర్చున్నావు తెలియను, మిమ్మల్ని అనుగ్రహిస్తాను కూడా అనుగ్రహించారు, నీ పక్కన కూర్చున్నాడు కూడా తెలియనివాడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అంత సైలెంట్. అది ఆయన అలవాటు, మనం ఏం చేస్తాం మరి, అది సైలెంట్ గా చేస్తాడు, క్వైట్ గా చేస్తాడు, కూల్ గా చేస్తాడు. మీ పక్కన కూర్చుని వాడు కూడా తెలియకుండా చేస్తాడు. మీకు మోక్ష ఇచ్చాడు, మీ మక్క పక్కన కూర్చుని తెలియదు, మీ పక్కన కూర్చుని వాళ్ళకి తెలియదు, అక్కడ దూరం మాట్లాడటం. అలా అనుగ్రహిస్తాడు అని నేచర్, అది అదొక స్వభావం. అంచేత ఇంకోటి ఈ ఒకటే గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నాం. తర్వాత అక్షయమైన ప్రారాయణం ప్రారంభమవుతుంది. భగవద్ధనం పొందటానికి, ఆత్మజ్ఞానం సముపార్జించటానికి, భగవద్ధనం పొందటానికి, ఆత్మజ్ఞానం సముపార్జించటానికి మీరు ఎంత చిన్న ప్రయత్నం చేసినా అది వృధాగా పోదు, వృధా పోదు, పోదు, పోదు అని భగవంతుడు వెయ్యిసారి రమణ మహర్షి ఈ మాట వెయ్యిసారి చెప్పాడు, వెయ్యిసారి చెప్పాడు. మీరు ఎంత చిన్న ప్రయత్నం చేసినా ఏది ఆత్మజ్ఞాన సముపార్జనకి, మీరు అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి, అజ్ఞానాన్ని దిగుపుకోవడానికి మీరు ఎంత చిన్న పెద్ద ప్రయత్నం మాట, ఎంత చిన్న ప్రయత్నం చేస్తే అది వేస్ట్ అవ్వదు, అది వేస్ట్ అవ్వదు. అది గ్రహించుకుని మీరు చేయగలిగి కేవలం అదృష్టం మీద ఆధారపడద్దు. మీరు చేయగలిగే పని హృదయపూర్వకంగా త్రికర శుద్ధిగా నిండి మనస్తోడు చేయండి. మీరు చేసే పని మీద, మీరు చేసే కృషి మీద నూటికి రూపాయలు మనస్సును పెట్టి అక్కడ చేస్తుంటే దానికంటే మించిన భక్తి ఉందా, దానికి మించిన ఏకాగ్రత ఉందా అన్నారు. మీరు ఏ పని అయితే చేస్తున్నారో అక్కడ నూటికి రూపాయలు మనస్సు పెట్టి మీరు చేస్తుంటే పని దానికంటే మించిన భక్తి ఉందా, దానికంటే మించిన ఏకాగ్రత ఉందా, అది కూడా భక్తి. మీరు ఎవరితోటైనా హృదయపూర్వకంగా మాట్లాడుతున్నారు అనుకోండి, మైండ్ స్ప్లిట్ అవ్వకుండా అక్కడే మనసు పెట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, అనుకోండి అక్కడే మీరు ఎవరితోటైతే మాట్లాడుతున్నారో అక్కడ మనసు అక్కడ నుంచి మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు అర్థం వచ్చింది, అది కూడా భక్తి చూడు సమానం. కపటం లేకుండా మాట్లాడకండి, కపటం ఉండకూడదు. దానికి కూడా ఈస్టర్ మీకు మార్పులు వేస్తాడు, కపటం ఉండకూడదు. కేవలము కర్మ ఫల ప్రదాత కాదు, కర్తృరాజ్యే ఒకటే కాదు, కేవలం కర్మ ఫల కర్మ ఫలదాతే కాదు, ఈశ్వరుడు అనుగ్రహ స్వరూపుడు, సుఖస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు. ఈ మొక్కలు కూడా మనం మర్చిపోకూడదు, సదా జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఈ కొన్ని విషయాలు కూడా జ్ఞాపకం పెట్టుకుంటే ఈశ్వరుడు యొక్క వైభవం మనం, ఈశ్వరుడు యొక్క వైభవం వైభవం మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈశ్వరుడు యొక్క వైభవం, ఈశ్వరుడు అంటే ఆనందం, ఈశ్వరుడికి మించిన ఆనందం ఎక్కడుంది? కేవలం అడ్మినిస్ట్రేటరే కాదు, సృష్టించడం, సృష్టి స్థితి వ్యయం, ఇది భగవంతుని యొక్క కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి సృష్టి స్థితి వ్యయములు ఇవన్నీ భగవంతుడే చేస్తూ ఉంటాడని. అది ఒకే పని కాదు ఆయనకి, మనం అనుగ్రహించడం కూడా ఆయన పని. అది ఒక్క పనే కాదు ఆయనకి. అంటే ఈశ్వరుడు జీవకోట్ని వాడు వాడి ప్రారంభం అనుసరించి ఆడిస్తూ ఉంటాడు, అది రైతు ఆడిస్తూ ఉంటాడు. ఆడించే వాడి పట్ల మనకు భక్తి కలిగి ఉంటే మనం ప్రేమిస్తూ ఉంటాడు. అది ఆడించడమే పని కాదు, ఇంకో పని లేదనుకోకండి. వాడు ఆయన పట్ల మనం భక్తి కలిగి ఉంటే ఆయన పట్ల మనకు ఆయన మన ఆయన పట్ల మనం భక్తి కలిగి ఉంటాం కదా, మన వృద్ధి చేస్తాడు అది వృద్ధి. భక్తి ఏదనుకోండి, పూజ పూజిస్తూ ఉంటాం అనుకోండి, పూజిస్తారంటే ఆయన పట్ల మనకున్న ప్రేమను పెంచుతాడు, ప్రేమనే పెంచి పెంచి నీ మనస్సు యొక్క చేపలన్నీ ఆప్ చేసేస్తాడు. అందుకే నువ్వు వండటం పెట్టడం అది ఏమిటి పని కదా, ఏమిటి మిగతా పనులు ఏమి చేత కావాలి చేత కావాలి అనుకోకుండా అది మనం ఈ పూజించడం వల్ల పని ఏంటని పూజించడం వల్ల ఎంచుకోండి, నమస్కారం పెట్టింది ఆడించేస్తున్నాడు, ఆడ ఆట అంతా ఆడించేస్తున్నాడు కదా, ఇంక పూజించడం ఎందుకు జపించడం ఎందుకండి తలపెట్టుకోని అందించి కలక్కడు. దానివల్ల మన ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం, మన మనసు ఆయన వైపు చెప్పుకుంటాడు, మన మనసు అటువైపు మళ్లించుకుంటాడు, మళ్లించుకుంటే మనసు నిలబెట్టేటట్టు చేసి ఏకాగ్రత ఇచ్చి పవిత్రతను ఇచ్చి మనల్ని ధన్యులు చేస్తాడు వాడు ఈశ్వరుడు.
అమరుడీవని ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల అంతమందించే అమరుడీవని పశుపక్షాదుల పాలన శేసి వరముల నాశయే వరదుడీ చింతలు తీర్చవరమణ చింతలు తీర్చవరమణ పాలింపగని బారమైతిన వరముల నసగే రమణ దీవింపగ నిభారమైతిన దీనుల బ్రోసే రమణ గోమాతయంతటి గొప్పలు శేసెను సారంగమెంతటి సాధన శేసెను కాకమయంతటి కదలు సేపెను సునకమగంతటి సూక్తులు పల్కెను వరములన సగితివి రమణ మోక్షముని చితివి రమణ వరములన సగితివి రమణ మోక్షముని చితివి రమణ మోక్షముని చితివి రమణ పాలింపగని బారమైతిన వరముల నసగే రమణ దీవింపగ నిభారమైతిన దీనుల బ్రోసే రమణ పాలింపగని బారమైతిన.
ఇది ఫైనల్ వాళ్ళు అల్టిమేట్ వాళ్ళు దేవుని ఏం చూశారు దేవుణ్ణి చూశారు ద్రష్ట నశించే వరకు చూసేవాడు నశించే వరకు చూపు నశించదు ఆ దృశ్యం నశించదు ఆ ద్రష్ట నశించే వరకు నీకు నిజమైన జ్ఞాన ఉదయం కాదు, అంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తం కాదు. ద్రష్టం నశిస్తేనే ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. అప్పటి వరకు మనం డెస్టినేషన్ చేరామని నమ్మటానికి, ఒడ్డుకు వచ్చామని నమ్మటానికి. అంటే ఈ దేవుడు కనిపించవచ్చు, అది ఏదో నీకు వరాలేవచ్చు, ఇందులో సందేహం ఇవన్నీ వ్యవహారక నిజాలి. ఇందులో అసత్యం లేదు, మనం వరాలు కానీ ఆ లోపల దేవుని చూసేవాడు, దేవుణ్ణి చూసేవాడు. నేను చూశాను దేవుణ్ణి చూసేవాడు, నేను చూశాను నాకు ఈ వరం ఇచ్చాను లోపల ఉన్నాడు. ఆ ఫాల్స్ అయినాడు కదా, ఆ నేను ఉన్నాడు కదా, ఆ నేను సమస్య. నీకు శేషం లేకుండా విశేషంగా అది పరిష్కారం అయ్యే వరకు నీకు నువ్వు బ్రాహ్మస్థితి పొందడానికి, బ్రహ్మజ్ఞానం పొందడానికి నీకు అర్హతే రాను. అయితే పెద్దలు ఏం చెప్తారంటే సాధన ఎలా చేయాలో చెప్తారు పెద్దలు. మనందరం గోరస్థమీలుగా చేస్తాం. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే సాధన ఎలా చేయాలంటే ఏ రోజు కాలేదు నా జీవితానికి ఇది చివరి రోజు అని చెప్పారు. ఏ రోజు కాలేదు ఇది రేపు నేను బతకను, రేపు నా శరీరం క్షేమ అయిపోతుంది, లాస్ట్ డేది నా లైఫ్కి నా లైఫ్ స్పాన్కి ఈ రోజు లాస్ట్ డే అనుకుని సాధన చేయమన్నారు. వారం రోజుల్లో నువ్వు చచ్చిపోతావు పరీక్షత్తుకి శాపం పెరిగి ఎంత చక్కగా బాగా తిని వారం రోజులు అవుతాడు. వారం రోజులు తరించాలి పరీక్ష. అలాగే మనం ఏ రోజు కాదు, ఇదే లాస్ట్ డే, ఇదే లాస్ట్ డే, ఇదే లాస్ట్ డే ఇంకా మనం ఇదే లాస్ట్ డే, ఇదే లాస్ట్ డే అనుకున్నప్పుడు అలా అనుకుంటూ కనుక సాధన చేస్తే తప్పనిసరిగా నువ్వు సక్సెస్ అవుతావు. నీకు సాధనా ఫలం ఇప్పుడే, ఇప్పుడో కాదు ఎక్కడో కాదు, ఇప్పుడే ఎక్కడే నీకు నీకు ఆ ఉదయం ఆ శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఈశ్వరుడు అంటే ఆనందం, ఈశ్వరుడు అంటే శాంతి, ఈశ్వరుడు అంటే సుఖం, ఈశ్వరుడు అంటే జ్ఞానం, ఈశ్వరుడు అంటే చైతన్యం. ఆ ఈశ్వరుడు నీకు అనుభవం, ఈశ్వరు అంటే కేవలం ఒక వ్యక్తిని కాదు, ఈశ్వరు అంటే ఆనందమే, ఈశ్వరు అంటే చైతన్యమే, ఈశ్వరు అంటే శక్తి. ఈశ్వరుడు శక్తి లేకుండా ఉండడు, ఈశ్వరుడు జ్ఞానం లేకుండా ఉండడు, ఈశ్వరుడు ఆనందం లేకుండా ఉండడు. ఆ ఈశ్వరానుభూతి నీకు కలుగుతున్నాయా? ఇప్పుడు కలుగుతుంది నీకు. నా జీవితానికి ఇదే చివరి రోజు, నా జీవితానికి ఇది లాస్ట్ లాస్ట్ డేస్ అనుకోకూడదు. లాస్ట్ డే మరి లాస్ట్ డేస్ అనుకోకూడదు, ఇది లాస్ట్ డే అనుకుని నువ్వు సాధన చేయమన్నారు. నువ్వు తప్పనిసరిగా తరిస్తావు, నువ్వు ఒడ్డుకు వచ్చేస్తావు. అంత తీవ్రంగా నీకు సాధన చేయడం, తీవ్రంగా సాధన చేయాలి. ఒకవేళ ఎవరైనా నిర్ణయించవలసి మీ కళ్ళకి కలిపి వస్తారు కొన్ని వేరుగా ఉంటారు, అక్కడ ఉంటారు వాళ్ళు కూడా గాలికి పైకి వచ్చారని అనుకోద్దు, కష్టపడి సాధన చేసి పైకి వచ్చారని అనుకో. రమణ మహర్షి గారిని కొంతమంది అనుకోరు, నీకేండి నీకు ఏదో మరణానుభవం కలిగింది, మరణానుభవం ద్వారా మరణం నుంచి జంప చేసి అమృతానుభవం, మరణానుభవం ద్వారా అమృతానుభవంలోకి వచ్చేసారు, ఇదంతా 10 నిమిషాల్లో మీకు కలిగిపోయింది. నేను చాలా కష్టపడుతున్నాను, సాధన పేరు మీద చాలా శ్రమ పడుతున్నాను, నేను నేను మాటలు మీరు తేలిగ్గా చెప్తున్నారన్నారు. ఈ మాటలు తేలిగ్గా చెప్పేస్తున్నారు, నీకు జ్ఞానం ఎలా కలిగింది? మరణానుభవం వచ్చింది, మరణానుభవం ద్వారా అమృతానుభవం వచ్చేసింది. ఆ మరణానుభవంలో మనోదేహంతో వెళ్ళిపోయాడు మీరు. ఆ మరణాన్ని ఎప్పుడైతే వచ్చిందో కొంచెం దేహం చనిపోయింది, దేహం చనిపోయినా నేను ఉన్నానని నీకు అనుభవం వచ్చింది. దేహం చనిపోయినా నేను ఉన్నాను అని అనుభవం నీకు వచ్చింది. ఆ ఉండటమే జ్ఞానం, అది అద్వైతానికి అమృతానుభవం నీకు కలిగింది. నేను చాలా కష్టపడుతున్నాను, చాలా శ్రమ పడుతున్నాను, మరి ఇంత శ్రమ పడడం అదే జ్ఞానం కావటం అనేది నీకు తేలిగ్గా వచ్చేసింది అన్నాడు ఒక భక్తుడు. నేను రాత్రి జరిగిన నాకు తగలేస్తున్నాను, పొద్దున్న సాయంత్రం కష్టపడిన మాకు 100 రూపాయలు లేవు. నీకేదో మొదలు జ్ఞానం మొదలు నీకేదో రాత్రి వచ్చినట్టు వచ్చేసింది జ్ఞానం. అప్పుడు భగవాన్ దానికి అంగీకరించలేదు. భగవాన్ ఏమన్నారంటే మీరు ఎంత ఇదో కష్టపడి సాధన పేరు మీద మీరు ఎంత ఇదో కష్టపడుతున్నారని మీరు చెప్తున్నారో ఆ కష్టం అంతా మీరు పూర్వజన్మలో పడే ఉంటారు కదా. నేను ఎవరిష్ఠులను వచ్చారని చెప్పాను కదా, నేను దేవుడు దేవుడు ఇటువంటి మాటలు భగవాన్ చెప్పను, ఎవరిష్ఠులను వచ్చినట్టు చెప్తాను. మీరు ఎంతైతే కష్టపడుతున్నారు కష్టపడుతున్నాయని అనుకుంటున్నారో కష్టాలు మీరు దాన్ని ఫోన్ చేయాలని పడి ఉండొచ్చు. మీరు పై నుంచి కింద ఊరు పడ్డారని చెప్పలేదు, కింద నుంచి పైకి వచ్చానన్నారు. అంటే ఆయనకి మరణానుభవంలో దేహం తాను కాదు, వెళ్ళిపోయాడు దేహం చెడు కంప్లీట్ వెళ్ళిపోయాడు, దేహం చనిపోయింది, దీన్ని శ్మశానానికి తీసిపోతారు, కలిస్తే మూడు అవుతుంది, తప్పితే మట్టి అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. మరి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, నేను ఉన్నాను, నేను ఉన్నాను స్పష్టంగా తెలుస్తాను నేను ఉన్నట్టు. అంటే దేహం చనిపోయింది, నేను ఉన్నాను సంగతి ఎప్పుడైతే కలిగిందో ఆ స్థావు లేని సంతోషంతో తాదాత్యం వచ్చేసింది. అంటే ఒక పది నిమిషాల టైంలో మరణానుభవం ద్వారా మరణాన్ని జయించి అమృతత్వం పొందాడు. అంటే నేనేం లేని మీరు చెప్పడం తేలికన్నాడు. నేను చాలా కష్టపడిపోతున్నాడు. అప్పుడు చెప్పాడు మీరు పడే కష్టాలన్నీ ఏ పూర్వజనం కూడా పడి ఉండొచ్చు. నేను ఎవరిస్తున్నాను వచ్చి ఎక్కడ పయనించి వచ్చి ఊరి పడ్డానని చెప్పండి. తర్వాత ఇంకోటి ఆయన కష్టం ఏం పెట్టుకోలేదు. మీరు మీ వల్ల మీ అరుణాచలం వచ్చామన్నారు ఎవరో భక్తులు. మీ గురించి మీ అరుణాచలం అంటే వాడు జ్ఞానికి కర్తృత్వం పెట్టుకునే అవకాశం లేదు. ఏం చేద్దాం, 100% ఈశ్వరుడు చేతుల్లో ఉంటాడు. ఈశ్వరుడు చేతి ఇన్స్టిమెంట్ జ్ఞానం, ఆయన కర్త డూరేషన్ పెట్టుకునే అవకాశం లేదు. మనస్సును విక్రహించాలి, మనస్సును విక్రహించాలి. మీరు మనస్సు యొక్క వాండరింగ్ తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మనసు కదిలించాలంటే దానికి స్టడీనెస్ తీసుకురావడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. నా మనసు కదలమంటే మనది కావాలండి. అంటే బ్రాహ్మణ స్థితి పొందినాడు చూడటానికి ఏమి లేదు, వినటానికి ఏమి లేదు. అంటే వాడికి విషయం బ్రాహ్మణ స్థితి ఎప్పుడు పొందాడు, 100% వాడికి విషయ బుద్ధి పోతుంది, ఆత్మ బుద్ధి కదా. విషయ బుద్ధి ఎప్పుడైతే పోయిందో వాడు వినటానికి ఏముండదు, చూడటానికి ఏమి ఉండదు. వాడు తప్పించడానికి వేరుగా ఏమీ ఉండదు. హండ్రెడ్ పర్సెంట్ విషయ బుద్ధి ఉండదు. విషయ బుద్ధి అయిన వాళ్ళకి విజయమండి, సృష్టిదేముంది. ఎఫర్ట్ ఇది నీడెడ్, ఎఫర్ట్ ఇది నీడెడ్. ఎంత కొంత మనం ఆ ప్రయత్నం చేయాలి, స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం. ఎంతో కొంత మనం ప్రయత్నం చేయాలి, చేస్తున్న కాలం కలిసి వస్తుంది. ఇప్పుడు ఎంత అయింది, 4:30 అయింది అనుకోండి, ఇప్పుడు 6 అయిపోవాలంటే 6 అవ్వదు, 6 అయినప్పుడు అవుతుంది. అలాగే కాలం కలిసి వస్తుంది, తొందర పడకండి. మీరు చేసే ఎఫర్ట్ ప్రతిదీ చూస్తుంటారు. ఈశ్వరుడు అంతర్యామి, అది మర్చిపోకండి. గుళ్ళో దేవుడు అబద్ధమే కాదు, ఇక్కడ దేవుడు అబద్ధం కాదు. 100% చూస్తూ అంతర్యామి వాడు చేసే చిన్న ప్రయత్నం కూడా చూస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం చేస్తాడు వాడు. ఆ ప్రయత్నాన్ని మనకి మళ్ళీ ఆ బ్రాహ్మణ పొందడానికి ఆ ప్రయత్నాన్ని ఉపయోగిస్తాడు. ఈ జనంలో కాకపోయినా అందుకే కృష్ణుడు చెప్పాడు, మీరు చేసి ఎఫర్ట్ కానీ మీరు చేసిన మంచి కానీ ఏది వృధా పోదు. మనం న్యూస్ పేపర్ నమ్ముతాం, న్యూస్ పేపర్ మాటలు నమ్ముతాం, కానీ భగవంతుడు చెప్పిన మాటలు నమ్మం. ఏం చేద్దంటే మన బుద్ధి పాడు బుద్ధి, అలా మన బుద్ధి పాడు బుద్ధి. న్యూస్ పేపర్లో రాసిన మాటలు నమ్ముతాం, కానీ భగవంతుడు చెప్పిన మాటలు మనం నమ్మం. ఏమని చెప్పాడంటే, నువ్వు చేసే ప్రయత్నం కాదు, నువ్వు చేసే చేతితోడు చేసే మంచి కాదు. వాళ్ళు నువ్వు నోటితో మాట్లాడే ఒక మంచి మాట కాదు, లేకపోతే నువ్వు నీకు వచ్చే మంచి ఆలోచన కాదు, లేదా సాధన పరంగా బ్రాహ్మించబోయడానికి చేసే ప్రయత్నం కానీ ఈ రోజు నీ మాట కానీ నీ ఖ్యాతి కానీ నీ ఆలోచన కానీ నీ సాధన కానీ ఏది వేస్ట్ అవ్వదు, నీ దేనికి ఇచ్చేస్తుంది? నేను ఏమిటి వాళ్ళకి మంచి చేశాం, ఏమిటి మంచి చేశాం అనుకుంటాం, కానీ నువ్వు చేసిన మంచి అంతా నీకే తిరిగి వచ్చేస్తుంది. నువ్వు చేసిన మంచి అంతా నీకే తిరిగి వచ్చేస్తున్న సంగతి నీకు అర్థమైతే నీ మంచి చేయకుండా ఎలా ఉండగలవు? అది నీకు నీ అండర్స్టాండింగ్ అందుతాయి. నువ్వు చేసిన మంచి అంతా తిరిగి నీకే వచ్చేస్తుంది, నీకు అర్థమవుతుంటే నువ్వు మంచి చేయకుండా ఎలా ఉండగలవు? మనకి మనం కపటం రాకం ఉంటే సరిపడు. మనకి నేను ఈశ్వరుడుగా ఎప్పుడు తలుపుతుంటే మన డే టు డే లైఫ్ లో బిహేవియర్ కపటం రాకుండా చూసుకోవాలి. కొంతమంది లౌకికం ఏం చేస్తారండి, లౌకిక మాటలు మాట్లాడి వాళ్ళు తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కేవలం 100% మూడు లౌక్యంగా ఉంటారు. రామకృష్ణ పరమని చెప్పుకోవడం డైరెక్ట్ డిసిప్లిన్. లౌకికంతో సహవాసాలు తగ్గించుకోలేదు. అందరికీ చెప్పాడు కదా, కిచెన్ క్యాబినెట్ ఉంది, కొంత కిచెన్ క్యాబినెట్ ఉందని ఒక 16 మంది అంతమంది వాళ్ళు ఉంటారు, వాళ్ళు అది బ్యాక్ చైల్డ్ వాళ్ళు కదా సన్యాసం తెచ్చుకున్నారు రామకృష్ణుడు శరీరం విడిచిపెట్టారు. వాళ్ళు కిచెన్ క్యాబినెట్ అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి రామకృష్ణుడికి మధ్య ఇంత సీక్రెట్ లేదు. వాళ్ళతో చెప్పాడు ఒకసారి, మీరు లౌకించడం ఇంత ముందు ఏమైనా సహవాసాలు ఉంటే స్లోగా తగ్గించుకోడగా ఇంకా లౌకికంతో సహవాసాలు చేస్తూ చేస్తుంటే దాన్ని స్లో పాయింగ్ అంటారు. స్లోగా మన బ్రెయిన్ పొలిట్ అయిపోతుంది. నేను స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వచ్చాక లౌకికులతో స్నేహం చేసిన పర్లేదు. చెట్టు కావాలంటే చెట్టు అయిపోయిన తర్వాత ఈ మేకల గుడిలో మొదలు చెట్టు మొదలు రాసుకున్న పర్లేదు. కానీ చిన్న ఆ చెట్టు చిన్నదిగా ఉన్నప్పుడు మేకల గుడిలు రాసుకుంటే చెట్టు మొక్క పడిపోతుంది. అలాగే నీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బాగా వచ్చాక లౌకికులతో స్నేహాలు ఉన్న పర్లేదు. కానీ ఎన్ని స్టేజ్లో నీ సాధకులకి ఎన్ని స్టేజ్లో అంటే ఆధ్యాత్మికంగా మనం పిల్లలుగా ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక తగినంత స్ట్రెంగ్త్ మనకు లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లౌకికులతో స్నేహాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని అందరికీ చెప్పడా కిచెన్ క్యాబినెట్ వాళ్ళు చెప్తారు. అది మన యూనివర్సల్ అంటారు. కిచెన్ క్యాబినెట్ కొంతమంది అంటారు అంతే వాసు, ఏమంటారు వాళ్ళు అంతే వాసు, సరిగ్గా డైరెక్ట్ గా వంటింట్లో వెళ్ళిపోతారు. వాళ్ళు అంతే వాసు అన్నమాట. అంటే అక్కడ వాళ్ళు హార్ట్ ఓపెన్ చేస్తారు కదా జ్ఞానం. వాళ్ళ దగ్గర ఆ కపటం లేని వాళ్ళ దగ్గర తన హార్ట్ ఓపెన్ చేస్తాడు. అక్కడ అది మూడు జ్ఞాపకం పెట్టుకోండి. స్వప్రయత్నం చాలా పరిపక్వం. మనం సాధన చేయగలిగా మనం ఎప్పుడు వెయిటింగ్లో ఉండకూడదు. ఎప్పుడు వస్తుంది జ్ఞానం, ఎప్పుడు వస్తుంది జ్ఞానం, అసలు అది ఉండద్దు. అది చెప్తాడు ఎవడో భగవాన్ చెప్తాడు. పట్టించుకోవలసింది పట్టించుకోండి, వదిలేయవలసింది వదిలేయండి. పట్టించుకోవలసింది పట్టించుకోండి, వదిలేయవలసింది వదిలేయండి. ఇంకా అర్థం ఏంటంటే చేతిలోని పని పట్టించుకోండి, శ్రద్ధగా చేయండి. దాని ఫలితం మనం వదిలేయండి. ఆ ఫలితం మీ చేతిలో లేదా ఎక్కువ పలితం రావచ్చు, తక్కువ పలితం రావచ్చు, దాని గురించి ఆలోచించే మీకు ఎనర్జీ వేస్ట్. ఆ కర్మ ఫలితం అది మీ చేతిలో లేదు, ఈశ్వరుడి చేతిలో ఉంది. తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, అసలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రావచ్చు, అసలు రాకపోవచ్చు. ఆ ఫలితం నాకు వదిలేదు.
మీ చేతిలో పని పట్టించుకోండి, దాని ఫలితం వదిలేయండి. పట్టించుకోవాల్సింది పట్టించుకోండి, వదిలేవలసింది వదిలేయండి. వదిలేనంత కర్మ ఫలితం. మనం అది వదిలేకపోయినా పట్టుకున్నా మన ఇష్టానుసారం అది ఉండదు. అయితే మీరు పట్టించుకోవాల్సింది పట్టించుకుంటే మీ చేసే పని మీద కూడా వదిలేకపోవడం మీరు ఏకాగ్రహం చేస్తే అది కూడా భక్తితో సమానం. మీరు చేతుల పని అది లౌకిక కర్మే కూడా మీరు ఏకాగ్రంగా పవిత్రంగా పరమేశ్వరం ప్రీత్యర్థం చేస్తంటే అది భౌతిక పని కింద మీకు అనిపిస్తుంది కానీ అది ఆధ్యాత్మిక వర్త. వదిలేవలసింది వదిలేయండి అంటే వదిలేయవలసి కర్మ పడుతుంది. మనకి ఏదో వస్తుంది, ఒకసారి మనం అనుకునే వస్తున్నాయి, ఒకసారి అనుకునేది రాదు, ఒకసారి తక్కువ వస్తుంది, ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి రాదు. అదంతా ఈశ్వరుడి చేతిలో ఉన్న పని మీరు వదిలేయండి. మీ చేతిలో ఉన్న పని శ్రద్ధగా చేయండి. ఈ ఇంగ్లీష్ అంతా ఎవరింటికి వారు వెళ్ళిపోవచ్చు. ఏ పని పట్టించుకోవాల్సింది పట్టించుకోండి, వదిలేవలసింది అంత వదిలేయండి. ఇది కర్మ రాసి అంటే మీరు శాంతిగా ఉంటారు. మనకి ఎప్పుడు వస్తుంది కర్మ ఫలం మీద కాంక్షకున్నప్పుడు అశాంతి వస్తుంది. కర్మ చేయించడం వల్ల అశాంతి రాదు, కర్మ ఫలం మీద ఎక్కువ కాంక్ష ఉన్నప్పుడు అశాంతి వస్తుంది. అది వదిలేసామనుకోండి, మనం వదిలేసినంత మాత్రం కలిపి వచ్చేది ఆ ఇక్కడ సిద్ధాంతం మీరు అర్థం చేసుకోవాలి. దాని గురించి ఆలోచించడం మానేశానుకోండి, వదిలేసి మానేశానుకోని కర్మ మనం చేసే కర్మ ఫలితం వచ్చేస్తుంది. మన ఆలోచన వల్ల రాదు, అది ఈశ్వరుడి చేతిలో ఉంది. ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆ ఫలితం మీకు వచ్చేస్తుంది. మీరు ఆలోచించడం వల్ల ఎక్కువ రాదు, ఆలోచించడం మానేయటం వల్ల తక్కువ రాదు. అంటే ఆ చాప్టర్ వదిలేయండి. పట్టించుకోవాల్సింది పట్టించుకోండి, వదిలేయవలసింది వదిలేయండి. శాంతిగా మీరు ఇప్పుడు బతిన తర్వాత మరణానంతరం జీవితం ఎలా ఉన్నా, ఇక్కడ జీవితం ఇక్కడ బయలు ఈ ప్రాంతం మీరు బతుకున్న పదవులు మీరు సుఖంగా బతికేయచ్చు. తర్వాత చూద్దాం మరణానంతరం ఎక్కడ తోడుకెళ్తాం. ముందు ఈ ప్రాంతం మీద ఉన్న పదవులు మీరు సుఖంగా బతికేయచ్చు. ఈ రెండు మాటలు మీకు అర్థమవుతాయి. పట్టించుకోవాల్సింది పట్టించుకోండి, వదిలేయవలసింది వదిలేయండి. వరకు ఎక్కువ కాలాన్ని ఈశ్వర స్మరణలో మీ పనులు మీరు చేసుకుంటూ గృహపరీక్షలు సాధ్యమైనంత వరకు ఇది బెస్ట్ ఎబిలిటీ. మీరు ఎంత అవకాశం ఉంటుంది అంత ఈశ్వర స్మరణలో ఈశ్వర జ్ఞానంలో కాలం గడపండి. ఈశ్వరుడు కాదు, ఒకే వాక్యం గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని సంపాదించాం